సంవత్సరం ఎవరు ఒక అతను ఏమని అడిగారు అంటే నువ్వు ఎవరు అంటే నేను శరీరా అయితే నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీ శరీరాన్ని నేనే నువ్వు అనుకుంటున్నావు నిద్రలో అనుకోవటం లేదు గాఢ నిద్రలో నీ శరీర ధ్యాసం అది లేకపోవచ్చు గాఢ నిద్రలో ఈ శరీర ధ్యాసం లేకపోవచ్చు నిద్రలోకి వెళ్లే ముందు ఈ శరీర ధ్యాసం ఉంది నిద్రలోంచి బయటకు రాగానే మొట్టమొదటి నాకు శరీర ధ్యాసం వస్తుంది అని చెప్పిన శరీరాన్ని రైతే నువ్వు చెప్పిన భావన చెబుతున్నావు శరీరాన్ని నువ్వు అంటున్నావు నేనే శరీరాన్ని అంటున్నావు మరి మరణించినప్పుడు ఈ శరీరం మాట ఏంటి ఈ శరీరమే నువ్వే ఈ శరీరాన్ని బూడిద చేసేటప్పుడు ఈ శరీరం అంగీకరిస్తుందా శరీరం కాదు శరీరంలో ఉన్న ప్రాణాన్ని అప్పుడు పెట్టింది వాడికి శరీరం కాదు ఇప్పుడు తెలుస్తే నాకు శరీరం కాదని శరీరంలో ఉన్న ప్రాణాన్ని భగవంతుడు నువ్వు శరీరాన్ని చెప్పండు నీ ఆత్మ అని చెప్తున్నాడు ఆత్మకు రూపంలో మనకి చిన్నప్పటి నుంచే రూపం దృష్టి రూపాన్ని విడిచిపెట్టాం చిన్నతనంలోంచి రూపదృష్టితో జీవిస్తున్నాం మళ్ళీ మరణించేటప్పుడు కూడా రూపదృష్టి ఏదో రూపాన్ని స్మరిస్తున్నాం తెలుస్తాం నాకు ఈ రూపదృష్టి ఉండదు కాదు రూపం లేని దేవుడు ఎవరో నన్ను నేను తెలుసుకుంటే దేవుడు ఎవరో తెలుస్తుంది నన్ను నేను విడిచిపెట్టేసి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నాకు ఏమి తెలియదు అయినప్పుడు మన అందరికీ దేవుడు ఎంత కావాలి ఏమండి బట్టలు కావాలి బంగారం కావాలి అన్నీ కావాలి ఇప్పుడు మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీకు ఇందులో ఎవరికి కావాలి దేవుడు నేను సర్వాగా అడుగుతున్నానని కాలక్షేపానికి అడుగుతున్నాను మీరు ఎవరు అనుకోవద్దు దేవుడితో పని దేవుని తెలుసుకోండి దేవుని తెలుసుకోండి అని చాలా మంది మీకు ఉపన్యాసాలు చెప్పుకుంటారు అలాగే బహుశా నేను కూడా చెప్తున్నాను దేవుడితో మీకు పని మీకు అనవసరం మనకు ధనం ఉన్నప్పటికీ అధికారం ఉన్నప్పటికీ మనకు దుఃఖం వస్తుంది భయం వస్తుంది ఇది ఎవరైనా కాదంటారా ఎవరు దేవుడు ఉన్నాడని చెప్పే వాళ్ళకి భయం వస్తుంది దేవుడు లేడని చెప్పేవాళ్ళకి భయం వేస్తుంది దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళకి దుఃఖం వస్తుంది దేవుడు లేడని చెప్పేవాళ్ళకి దుఃఖం వస్తుంది మరి ఈ దుఃఖం నుంచి మనం ఎవరైనా బయటపడ్డామా ఈ భయం నుంచి ఎవరైనా మనం బయటపడ్డామా చిన్నప్పటి నుంచి తరువుకు వస్తున్నాయి ఒకటి దుఃఖం రెండు భయం ఈ రెండింటి నుంచి బయటపడితే అప్పుడు ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది మనం మీలో ఎవరైనా కొంతమంది అనొచ్చు అందరికీ దుఃఖం ఉందని అనకండి అందరికీ భయం ఉందని అనకండి అటు దుఃఖం లేదు అని మీలో ఎవరైనా అనొచ్చు అది నమ్మకం అది నమ్మకండి తాత్కాలికంగా మీకు దుఃఖం లేకపోవచ్చు లోపల ఎంత కలిగితే మనకు అజ్ఞానం ఉంది లోపల ఎంత కలిగితే మనకి చీకటి ఉంది లోపల ఎంత కలిగితే మనకు అభించింది అభించింది ఉన్న కారణం అజ్ఞానం ఉన్న కారణం ఏదో రూపంలో తాత్కాలికంగా దుఃఖం లేకపోయినప్పటికీ తర్వాత మీకు దుఃఖం వచ్చేస్తుంది తాత్కాలికంగా భయం లేకపోయినప్పటికీ తర్వాత భయం వచ్చేస్తుంది అంటే భగవంతుడు మనం ఏమి అడుగుతాము నాకు భయాన్ని తొలగించు దుఃఖాన్ని తొలగించు లేదా ఐశ్వర్యాన్ని ఇటువంటి ఎదుగుతాం కానీ అడగ అజ్ఞానాన్ని తీసేసిన మనం భగవంతున్నారు అని ఇంతవరకు మనం ఏది అడగాలో భగవంతుని అంటే నేర్చుకోలేదు మనందరికీ కోరికలు వస్తున్నాయి ఆ కోరికను మనం నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ అతను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి భగవద్గీత చదువుతున్నాం ఇంకా భగవాన్ నాటకాలు చదువుతున్నాం ఉపనిషత్తులు చదువుతున్నాం ఇంకా అనేక విషయాలు మనం చదువుతున్నాం అర్థం చేసుకుంటున్నాం కానీ నా కోరిక నాకు అర్థమవుతుంది కృష్ణుడు చెప్పిన మాటలు మీకు అర్థమవుతుంది రమణస్వామి చెప్పిన మాటలు మీకు అర్థమవుతుంది మీ మనసు మీకు అర్థమైంది మీ కోరిక మీకు అర్థమైంది అది కోరిక ఎందుకు వస్తుంది నాకు ఎంతో చదువుంది నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీకెంతో చదవండి మీరు నన్ను అర్థం చేసుకోలేదు ఆ చదువు వల్ల ఉపయోగం ఏంటి చదవటం రాయటం వస్తేనే చదువు కాదు అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలి అర్థం చేసుకునే శక్తి ఉంటేనే చదువు మీ మనసు మీరు అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నాం మన రూపానికి పరిమితం అయితే ఉన్నాం మన నామానికి పరిమితం అయితే ఉన్నాం మరణించేటప్పుడు కూడా రూపాన్ని స్మరిస్తూ మరణిస్తున్నాం మరణం దేహానికి మనకు మరణం లేదు మన ఆత్మకి మరణం లేదు దేహానికి మరణం ఆత్మ శాశ్వతమైంది దేహం అశాశ్వతమైంది ఆత్మ నిత్యమైనది దేహం అనిత్యమైనది ఆత్మ స్వచ్ఛమైనది దేహం అస్వచ్ఛమైనది దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెడుతున్నాం అని చెప్పి మోహం కలుగుతాను శరీరం పుట్టినప్పుడు పుట్టామనుకుంటున్నాం శరీరం మరణించినప్పుడు మరణించామనుకుంటున్నాం అంచేత మనకు మోహం కలుగుతాం మీరు ఆత్మ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాత్రులు అనేక మనకు కళ్ళు వస్తాయి అది నిజమా లేకపోతే మెలకు నిజమా ఈ కైలాసం ఈ వైకుంఠం స్వర్గం నరకం అవి కూడా కళ మీరందరూ వైకుంఠానికి వెళ్దామని స్వర్గానికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అవి కూడా డ్రీమ్స్ ఇది మీ డ్రీమ్ అది కూడా కేవలం స్వప్నం మీరు వైకుంఠానికి వెళ్ళొచ్చు ఎన్నో పుణ్యమైన కార్యాలు చేసి అది కూడా స్వప్నం లేదా కైలాసానికి వెళ్ళొచ్చు అది కూడా స్వప్నం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలో ప్రవేశించవచ్చు అది కూడా స్వప్నం. ఎక్కడికి వెళ్ళినా స్వప్నమే. ఒక ఆత్మను తెలుసుకుంటే మెరుకు వస్తున్నాడు. అది నిజమైన మెరుకువ. అప్పుడే మనం నిజంగా జీవించిన రోజు. ఆ రోజు కోసమే మనం ఎదురు చూడాలి. చాలా మంది భగవంతుని బలవంతం పెడతారు. నాకు అన్ని కావాలి భగవంతుని వీరులను బలవంతం పెట్టకండి. భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూడండి. భగవంతుని నేను అడగకండి. మీరు అడగకపోయినా ఇస్తాడు అంటే అడగకండి. మీ కారణం మీ శక్తిని అడగటం ఖర్చు పెట్టకండి. భక్తి మంచిది కానీ కారణ భక్తి మంచిది కాదు. అకారణ భక్తి మంచిది. మీరు భక్తి ఉండాలి కారణం కనిపించకూడదు. కారణం కనిపించిందనుకోండి అది నిజమైన భక్తి కాదు, అది సత్యమైన భక్తి కాదు. ఆ కారణమైన భక్తి ఆత్మ దగ్గరికి తీసుకువెళుతుంది. ఆత్మను తెలుసుకునే వరకు దుఃఖం నుంచి బయటపడలేదు, మోహం నుంచి బయటపడలేదు, సంసారం నుంచి బయటపడలేదు. చంద్రశేఖర్ గారు అనేక స్తోత్రాలు రాశారు దేవతలు. ఈ సంసారం అనేది ఒక చెట్టెట. మన అందరం సంసారంలో ఉన్నాం కదా. ఈ సంసారం అనేది ఒక చెట్టెట. దాని చెట్టు ఎందులోంచి వస్తుంది? విత్తనంలోంచి వస్తుంది. సంసారం చెట్టుకి విత్తనం ఏమిటి అని అడిగారు. ఆయన అడిగారు మరి సమాధానాన్ని ఏం చెప్పాడంటే పాపం అని చెప్పాడు. పాపం అనే విత్తనం నుంచి ఈ సంసారం చెట్టు వచ్చింది. పాపం పోతే ఈ చెట్టు కూడా పోదు. ఓ లక్ష్మీ నరసింహస్వామి, నేను ఈ సంసారం బావిలో పడ్డాను అంటే నీ చెయ్యి నాకు అందించి ఈ సంసారం అనే బావి నుంచి నేను బయటికి అది ప్రార్థన. ఇటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం. రిక్వెస్ట్ అంటే ఆచార్యులు వారు నా ప్రార్థన మీకు వినపడుతుందండి, నా ప్రేయరు నా ప్రార్థన మీకు వినపడుతుంది, మీ చెవులు వేసుకోండి నా ప్రార్థన. నా రిక్వెస్ట్ కాదు, నా ప్రేయర్ నా ప్రార్థన. నా ప్రార్థన మీరు స్వీకరించి నన్ను రక్షించండి. ప్రార్థన అనేది ఇలా ఉండాలి. ప్రార్థన మీద పిటిషన్ కింద ఉండకూడదు. భక్తిని ఎంత రహస్యంగా ఉంటుంది ఇది వెల్లడి చేయకూడదు అన్నారు భగవన్. కొంతమంది అంటారు నేను తెల్లవారుజామున 4 గంటలు నిలుస్తున్నాను, 6 గంటల దాకా పూజ చేస్తున్నాను. మీరు ఎంతసేపు పూజ చేస్తున్నారో ఎంతసేపు ధ్యానం చేస్తున్నారో పక్కవాళ్ళు చెప్పటం ఏంటి? అలా చెప్పవద్దు అన్నారు రమణస్వామి. మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో మీరు ఎవరికైనా చెప్తారు? మీ దగ్గర డబ్బు ఎంత ఉంది, మీ దగ్గర బంగారం ఎంత ఉందంటే ఎవరు చెప్పరు. కానీ భక్తి విషయం చెబుతారు. మేము నూనె మోసాం, వ్రతాలు మోసాం, ఎన్ని పుణ్యకార్యాలు చేశాం, గుండు కట్టించాం, గోపురాలు కట్టించాం, సక్కరలు కట్టించాం, రేవులు కట్టించాం అని ఎన్నో చెబుతారు. అది పనికిరాదు. అలా చెప్పుకోకండి, అలా చెప్పుకోకుండా చెప్పుకుని పోతుంది అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగి పనులు చేయకండి. అలా ప్రచారం చేసుకోకండి. నిజానికి ప్రచారం అక్కర్లేదు, అబద్ధానికి కావాలి. మీ ఇంట్లో ఉన్న బంగారం పెట్టి మీరు వస్తువులు చేయించుకోగలరు, కానీ మీ ఇంట్లో ఉన్న బంగారం పెట్టి మీ మనస్సును బంగారం చేసుకోగలరు? ఎవరైనా చేసుకుంటారా? మీ మనసును బంగారం చేసుకోగలరు? చేసుకోలేరు. మనస్సు బంగారం కావాలంటాడు ఆచార్యుడు ఇక్కడ రమణ ఆచార్యుడు. మనసు బంగారం అవ్వాలి. ఎలాగవుతుంది మనసు బంగారం అంటే విషయ చింతను విడిచిపెట్టి సతతము ఎవడైతే ఆత్మచింతన చేస్తున్నాడో వాడు మనసు బంగారం అవుతుంది. భగవంతుడు కూడా గీతలో చెప్తారు, ఎవరికైతే శీలం ఉందో, ఎవరికైతే శారీరక ప్రవర్తన మానసిక ప్రవర్తన, ఎవరికైతే శుచిగా ఉందో వాళ్ళని మీరేమీ కష్టపడద్దు. మీ మనస్సును సమానంగా ఉంచుకోండి, బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా ఉంచుకోండి. మనసులో ఉన్న లోపాలన్నీ రాలేదు. సాధన అనేది ఒక మంట, ద్వేషం అనేది ఒక మంట, ఇష్టం అనేది ఒక మంట, అయిష్టం అనేది ఒక మంట. ప్రతి మనిషి ఈ మంటలో కాలిపోతున్నాడు. పైపుడికే కనిపిస్తున్నాడు కానీ ఎంతో శాంతిగా ఉన్నట్టు నిజం కాదు. ప్రతి మనిషిలో ఇంత శాంతి ఉంటే లోకంలో ఇంత అశాంతి ఎందుకు? మనిషిలో శాంతి ఉంటే కుటుంబంలో శాంతి ఉంటుంది, కుటుంబంలో శాంతి ఉంటే గ్రామంలో శాంతి ఉంటుంది, గ్రామంలో శాంతి ఉంటే లోకంలో శాంతి ఉంటుంది. మనిషి హృదయంలో ఎంతకాలంటే శాంతి లేదు, అంతకాలం లోకంలో ఎక్కడ శాంతి? శాంతి ఉండదు. హృదయంలో లేని శాంతి లోకంలో ఎక్కడ కనిపిస్తుంది? నా హృదయంలో శాంతి లేని లోకంలో శాంతి గురించి ఆశించడం న్యాయం కాదు. నా హృదయంలో లేని లోకంలో కనపడదు. నీకు ద్వేషం అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు అనుకుంది, లోకంలో కూడా నీకు ద్వేషం కనపడదు. నీకు భయం అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు అనుకోండి, లోకంలో కూడా నీకు భయం కనపడదు. నీ హృదయంలో లేని ప్రకృతి లేని కనపడదు. భగవంతుడు చెబుతున్నాడు నిరంతరమైన మనస్సుని గ్రహించుకోవడానికి ప్రయత్నించండి. ముందు మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే తర్వాత నిగ్రహం దానానికి వస్తుంది. నిర్జన ప్రదేశంలో ఎక్కువ జనాలతో తిరగదు. సాధ్యమైనంతవరకు ఏకాంత వాసంలో ఉండి రోజు ఏదో కొంత టైం మీరు కేటాయించుకుని కొంత ఏకాంతంలో ఉండి సాధన చేయండి. ఇంకా నిరంతరం జనంలో కూర్చుంటే అనవసరమైన సంభాషణ వచ్చి మన నెత్తి మీద పడుతుంది. అంతే చెప్పారు, ధ్యానం చేసేటప్పుడు ఒక్కరిని చేయమన్నారు, స్టడీ చేసినప్పుడు ఇద్దరిని కలిపి చేయమన్నారు. ఏకాకి భగవంతుడు చెబుతున్నాడు ఏకాకిగా ఉండాలి అంటే ఇది ఎవరి సహాయం అక్కడ లేకుండా మనం ఉండదని సంఘదోషం లేకుండా ఉంది. నిరాశ అపరిగ్రహ ఆశ సంప్రదాయం ఆశ అజ్ఞానాన్ని ఒక మనిషికి ఆశ కలుగుతుంటే ఒక మనిషికి వాంఛ కలుగుతుంటే లోక అజ్ఞానం నిరాశ ఆశ సంప్రదాయం ఆ పరిగ్రహం పరిగ్రహం పనికిరాదు. నిరంతరం ఏదోటి స్వీకరిస్తుంటే ఆ దానివల్ల మీ మనసులను శుద్ధి పోతుంది. మీ మనసును బాగు చేసుకోవాలనుకుంటున్నావా? మీకు అవసరమైన వస్తువులను పుచ్చుకో. మీ మనసును బాగు చేసుకోవాలనుకుంటున్నావా? ప్రకృతిలోని వస్తువులను చూసి ఆశపడు. మీ దేహాన్ని నియమించుకోండి, మీ మనస్సును నియమించుకోండి. మన మనసును మనం బాగు చేసుకోవడానికి కాకపోతే, మన అంతఃకరణాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి కాకపోతే, మనం మన పవిత్రవంతం చేసుకోవడానికి కాకపోతే, ఈ పూజ ఎందుకు, జపం ఎందుకు, ధ్యానం నా మనసును నేను బాగు చేసుకోవడానికి ఉపయోగించకపోతే, ఈ పూజ వల్ల, ఈ జపం వల్ల, ఈ ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటి? పూజ చేతులతోటి చేస్తాం, జపం నోటితోటి చేస్తాం, ధ్యానం మనస్సుతోటి చేస్తాం. చేతితోటి చేసే పూజ కంటే, నోటితోటి చేసే జపం కంటే, మనస్సుతో చేసే ధ్యానం వరుసగా గొప్పవి. అంటే మనం నేను తెలుసుకోవడానికి పూజ కంటే జపం ఎక్కువ ఉపయోగపడుతుంది, జపం కంటే ధ్యానం ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే ఈ మూడు మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంత అంతఃకరణ భావం తెలుసుకోవడం కోసం ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి. చివరి రోజును తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికీ తెలియదు, ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను చెప్పే మాట చివరి రోజును తెలుస్తుంది. చివరి రోజు అంటే ఏమిటి? మన యాత్రకి మీరు శరీరం కూడా యాత్రే, భూమి మీద యాత్రకు వచ్చాము, ఇది కూడా యాత్రే. చివరి రోజును శరీరం విడిచిపెట్టాయంటే యాత్ర పూర్తయిపోయింది, ఈ భూమి మీదకి వచ్చి యాత్ర పూర్తయిపోయింది అన్నమాట. ఆ చివరి రోజు ఏం తెలుస్తుంది చెప్పమంటారా? మనందరికీ భక్తి ఉండాలి, ఉంది, లేకపోతే ఇక్కడికి ఎవరికైనా అనుమానం ఉండాలేదని భక్తి ఎంతో కొంత ఉంది కాబట్టి ఇక్కడ అందరం మనం సమావేశం. నిజమే, ఇది ఎంతవరకు నిజం? ఓ పైపు నిజం, నిజమే. ఒక పైపు ఓటం ఉండమంట భక్తి. ఏ మనసులో పెట్టుకోండి, మరణించే రోజున, మనకు మరణం వచ్చే రోజున, మన శ్వాస నిలిచిపోయిన రోజున, ఈ శరీరాన్ని విడిచిపెట్టి శ్వాస విడిచిపెట్టే రోజున, ఆ చివరి రోజున, చివరి గడియల్లో ఈ భక్తి మనకు జ్ఞాపకం రాదు. సోదర మహాశయ గారు, ఈ భక్తి మనకు ఎవరికి జ్ఞాపకం రాదు? ఉంది, ఉన్నమాట. ఈ పైస వాటా వాడికి ఎవరు నిలుస్తారు? వ్యాపారం చేసేటప్పుడు ఒకరికి ఏమి 90 పైసలు వాటా ఉంది, ఒకటి పైస వాటా ఉంది అనుకోండి, 90 పైసలు వాటా ఉన్నవాడు మీరు ఉంటుందా, పైస వాటా ఉన్నవాడు మీరు ఉంటుంది. అంటే మనకు భక్తి ఉంది, మనకు వాటా ఏంటంటే పైస వాటా. భక్తి కాకుండా ఈ లోకానికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన ఆదర్శాలు, ఆశయాలు, ఆకాంక్షలు, లేకపోతే కుయుక్తులు, కుతంత్రాలు, కుచేష్టలు హృదయంలో భక్తి కంటే బలంగా 90 పైసలు, 99 పైసలు, 95 పైసలతో ఉన్నారు. మనకున్న కోరికలు చాలా భక్తి కంటే చాలా బలమైనవి. మనకున్న ప్రకృతి వాంఛలు ఈ భక్తి కంటే చాలా బలమైనవి. మనకున్న కామక్రోధాలు, మనకున్న రాగద్వేషాలు, మనకున్న లోభిత్వం, ఇవన్నీ భక్తి కంటే బలమైనవి. భక్తి ఉన్నమాట నిజమే, కానీ భక్తితో పోల్చుకున్నప్పుడు, కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా ప్రకృతి గుణాలు, మనల్ని మాయకు సంబంధించిన గుణాలు చాలా బలీయమైనవి. ఆ గుణాలే మనం మరణించే రోజున బయటకు వస్తాయి. దాన్ని బట్టి మనకు జన్మ నిర్ణయం అవుతుంది, కానీ భక్తిని బట్టి మనకు నిర్ణయం కాదు. నేను చెప్పే మాటలు మీరు పెడచివని పెట్టచ్చు, కాతర చేయకపోవచ్చు, ఏమి లెక్క పెట్టకపోవచ్చు. మరణించే రోజులు మీకు తెలుస్తుంది, మీకు ఏ గురిస్తామని. మీ జన్మ పొడుగున ఏదైతే పోషించుకున్నారో, మీ జన్మ పొడుగున మీ హృదయంలో దేనైతే స్మరించారో, ఏదైతే ప్రహరం ఉందో మీ జన్మ పొడుగున, అది మరణించే రోజున, మరణించే గడియలు మీ స్మృతికి వస్తుంది. లెవసి లెవసి విజృంభించి విజృంభించి మీ హృదయంలో దాక్కున్న బలీయమైన వాసన, బలీయమైన కాంక్ష ఒక్కసారి పొడుచుకుని పొడుచుకుని శిరస్సులో వస్తుంది. ఆ చివరి వాంఛ, ఆ చివరి కోరిక, అప్పుడు భక్తి మనకు రాదు. ఆ చివరి వాంఛని బట్టి రాబోయే జన్మ మనకు నిర్ణయం. భక్తి లేదని అంటలేదు, కానీ దీన్ని బట్టి మనకు రాబోయే జన్మ నిర్ణయం కాదు. మన ప్రాణ ప్రయాణ టైంలో ఏ వాసన అయితే బలీయంగా మన శిరస్సులో ఉందో, ఆ దాన్ని బట్టి రాబోయే శరీరం నిర్ణయించబడుతుంది. అప్పుడు భక్తి ఉన్నప్పటికి అడుగుని ఎక్కడో అక్కడే ఈ భక్తిని పక్కకి గెంటి మనకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి కాంక్ష, మన జీవితం పెరుగు పొడుగునా మనం వేసుకున్నటువంటి, మనం చేసుకున్నటువంటి కాంక్ష, ఆ కాంక్ష విజృంభించి మనకు ప్రాణ ప్రయాణంలో మనం ఆక్రమించాలి. ఆక్రమణలో మన ప్రాణం ఇచ్చారు. అప్పుడు మనకేమి తెలియదు, తెలియకుండా ఈ వాతను బలి ఆ దాన్ని బట్టి రాబోయే శరీరం నిర్ణయించబడదు. అవి కూడా కలవే, భవిష్యత్తులో జన్మలు రావచ్చు, అవి కూడా స్వప్నాలు, అవి కూడా నిజం కాదు. అందుచేత ఈ భక్తిని మీరు రహస్యంగా ఉంచుకుని, మీకన్నా ఇతర కోరికల కంటే, ఇతర వాంఛల కంటే దీని బలం తుంపొందిలా చూసుకోవాలి. ఈ భక్తి యొక్క బలం తుంపొందిలా చూసుకోవాలి. మనం ఏది ఏ ఈశ్వరుని అయితే మనం స్మరిస్తున్నామో అదే కనుక బలమైందైతే, జీవితం పొడుగున దాన్నే ప్రాక్టీస్ చేస్తే అవి మనకి రాబోయే జన్మ నిర్ణయించబడుతుంది. ఏమండి, మన మనసులోకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో మీరు చూసుకోకపోతే ఎలా, ఊళ్ళో ఏం జరుగుతున్నాయో, దేశంలో ఏం జరుగుతున్నాయో మనం తెలుసుకుంటున్నాం, కానీ మీ మనసులోకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో మీరు చూసుకోకపోతే ఇంకా ఆధ్యాత్మిక సాధన. మీ మనస్సును మీరు చూసుకోండి, మీ మనసులోకి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో మీరు చూసుకోండి, ఎటువంటి తలంపులు వస్తున్నాయో మీరు చూసుకోండి, మీ మనస్సును మీరు పరిశీలించుకోండి. మీ మనస్సు అప్పుడు అంతర్ముఖం. మానవులపై ఆహ్వానం నిర్మించుకోగలిగితేనే కానీ జ్ఞానోదయం కాదు. ఇక్కడ భగవాన్ చెబుతున్నారు, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఏ మార్గాలను ఆశ్రయించినా, ఎవరు ఏ మతంలో ఉన్నా, ఎవరు ఏ దేవుని ప్రార్థించినప్పటికీ మానవుడికి అహంకారం పోతే కానీ జ్ఞానం కలగదు. ఒక జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఒక లోకం ఉంది, మంచి లోకం ఉండొచ్చు, చెడ్డ లోకం ఉండొచ్చు, ఈ లోకములన్నింటికీ వీరు అహంకారం. అహంకారం లేకపోతే లోకం రాదు, అహంకారాన్ని బట్టే వాసన వస్తుంది. ఏ వాసన వచ్చినప్పటికీ అహంకారం ఉండదు. వాసనాక్షయం అయితే మోక్షం వస్తుంది. అయితే వాసనాక్షయం ఎలా అవుతుంది? అహంకారం ఉన్నంత కాలం వాసనాక్షయం ఎవరికి రాదు, మోక్షం ఎవరికి రాదు. బ్రహ్మస్వామికి జ్ఞానం గురించి చెప్తారు, ధర్మం, అర్థం, కామం, మోక్షం. మనకి ఎప్పుడో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పుడు చెప్పారు, ఈ పురుషార్థాలు. ధర్మం అంటే మన పని మనం చక్కగా చేసుకోవడం, స్వామర్థన విడిచిపెట్టి మన పని మనం చేసుకోవడం ధర్మం. అర్థం, మన శరీర యాత్రకి, మన శరీర యాత్రకి ఎంతవాడు మీద ఆధారపడకుండా మన కాలం మీద మనం నిలబడాలి. మనం ప్రతి చిన్న విషయానికి ఎదుటివాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, మన మనసుకు స్వాతంత్ర్యం పోవాలి. అంటే ఎవరి మీద ఎంతవరకు, మీ సంసారానికి నూతి లేకుండా వెళ్ళటం కోసం అంతవరకు మీకు సంపాదన అవసరం. మనకి ఎర్నింగ్ కానీ లెర్నింగ్ లేదు, ఎర్నింగ్ ఉంది, లెర్నింగ్ తర్వాత కామ. అంటే ధర్మ విరుద్ధం కాకుండా ఇంద్రియాలను సంతృప్తిపడాలి, అది కామ. ఆకలి అని చెప్పారండి మోక్షం. ఈ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుని మాటలు జ్ఞాపకం వస్తుంది, ధర్మం, అర్థం, కామం, మోక్ష. ఫైనల్ స్టేజ్ అంటే మోక్ష. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం, కేవలం ధర్మం గురించి ఎంతో కొంత పని చేస్తున్నాం, అర్థం గురించి పని చేస్తున్నాం, కామం గురించి పని చేస్తున్నాం. మనం తెలియడంలో మోక్షం, మన జీవితంలో ఎంతకాలం ఈ మోక్షం గురించి మనం ఎంతకాలం ఖర్చు పెట్టాం, జన్మరానికి ఎప్పుడు వస్తుంది, దుఃఖం లేని స్థితిని ఎవరు పొందుతాడు, మోక్షాన్ని పొందిన వాడే దుఃఖం లేని స్థితిని పొందుతాడు. ఎవరైతే మోక్షానికి దారి చూపిస్తున్నాడో వాడు గురువు. గురువు అంటే సర్వసరి కాలం అని ఉద్దేశం ఏంటంటే దగ్గరికి చేస్తే చెవిలో మంత్రం చెప్తాడు గురువు అని. ఏమి నమో నారాయణయ్య, లేకపోతే ఏమి నమశివాలు, లేదా మంత్రం చెప్తారనుకోండి, వాడు గురువు అని. అసలు గురువు అంటే ఏమిటంటే తన బిడ్డలను వాడు ఎలా చూసుకుంటాడు, అలాగే నిరంతరము తన శిష్యుల యొక్క క్షేమం గురించి ఎవరు ఆలోచిస్తున్నాడో వాడు గురువు. గురువు అంటే మంత్రం చెప్పి వెళ్ళిపోకున్నవాడు గురువు కాదు. చివరి స్థితి ఏమిటి, మోక్షం పొందే వరకు భయం విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. మాట తాత్కాలికంగా నీకు దుఃఖం లేకపోయినది నిజం కాదు, మళ్ళీ కొద్ది రోజుల్లోనే నీకు దుఃఖం వచ్చారు. ఇంకేంటంటే నీ అడ్రస్ తెలుసు, కరెక్ట్గా నీ అడ్రస్కి వచ్చారు. కర్మ ఎలా పరిగెట్టుకొస్తుందో, మనం చేసిన పని మనం కూడా ఎలా పరిగెట్టుకొస్తుందో ఉపనిషత్తులో చెప్పాడు. 10 ఆవులను అక్కడ కట్టేసి దూడని విడిచిపెడితే ఈ దూడకి దాని తల్లి ఏదో తెలుసట, సరిగ్గా ఆ తల్లి దగ్గరికి నీ పాలు పూసుకుంటాం. అలాగే చేసిన మంచి పని అయినా చేసిన చెడ్డ పని అయినా మీరు ఏ జన్మలోకి వెళ్ళినా సరే మీరు ఎక్కువ మేర సరే అది వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటుందని చెప్పారు. అంటే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ అనుభూతి తీరవలసిందే. కొత్త ఉన్నంత కాలం నేను చేస్తున్నాను భావన ఉన్నంత కాలం, అంటే నేను ఉన్నంత కాలం ఈ లోకాల్లోకి వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం ఈ ప్రయాణం తప్పం. మళ్ళీ భూమి మీదకి రావాలి, మళ్ళీ భూమి విడిచిపెట్టి వెళ్ళాలి, భూమి మీదకి రావాలి, ఇలా రావటం తప్పదు. ఎప్పుడు ఎంతకాలం నేను ఉన్నంత కాలం మానవుడు తన అహంకారాన్ని పోగొట్టుకో, తన అహంకారాన్ని విడిచిపెట్టి నీవు జ్ఞానం సంపాదించాలంటే జ్ఞానం సంపాదించాలి. పుస్తకాల్లో లేదు జ్ఞానం, నీ ఇచ్చారు. ఎవరైతే తన అహంకారం యొక్క మూలాన్ని చూస్తున్నాడో వాడి జ్ఞానం అవుతారు. రాముడి జ్ఞానం లక్ష్మణుడికి రాదు, లక్ష్మణుడు వైరాగ్యం యొక్క మూర్తి, రాముడి జ్ఞానం యొక్క మూర్తి. రెండు వేరుగా కనిపిస్తున్నాయో కానీ జ్ఞానం అన్నా వైరాగ్యం అన్నా ఉంటుంది. సర్వసారి మనం వైరాగ్యం గుర్తించేది లక్ష్మణ స్వామి, జ్ఞానం గురించి గుర్తించేది శ్రీరాముడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వాడి జ్ఞానం. ఇక్కడ ఏది చివర పురుషార్థం గురించి మోక్షం, మోక్షం అనేది ఎలాగొస్తుంది మనకి? ఏదో ఒక పని చేయటం వల్ల మోక్షం ఎవరికి రాదు. మోక్షం ఎలాగొస్తుంది? జ్ఞానం లేకుండా మోక్షం రాదు. మీకు బియ్యం ఉండొచ్చు, కొండలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, నిప్పు లేకపోతే వంటారు. ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ జ్ఞానం లేకపోతే మటుకి మీకు పుణ్యం ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు, కానీ ఎన్ని మీకు కీర్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, మీకు ఎన్ని ఉన్నా సరే మీకు మోక్షం రాదు రాదు రాదు. ఎవరికి వస్తుంది మోక్షం? జ్ఞానం ఉన్నవాడికి మోక్షం. జ్ఞానం గురించే బోధ చేస్తూ బోధ స్వరూపమైన శ్రీ రమణస్వామి అరుణాచలంలో 54 సంవత్సరాల నుండి తన జీవితం అంతా కూడా జ్ఞాన బోధకి సమర్పించారు. ఎందుకు చెప్పాలి? ఆయన ధర్మం గురించి కానీ అర్థం గురించి కానీ కామం గురించి కానీ ఆయన చెప్పలేదు. నిరంతరం జ్ఞానం గురించి చెప్పాడు. ఇంకా జ్ఞానం లేకపోతే మోక్షం రావడం సంగతి. కృష్ణుడు చెప్పాడు గీతలో జ్ఞానం గురించి, వ్యాసుడు బ్రహ్మసూత్రాల్లో చెప్పాడు జ్ఞానం గురించి, పూర్వం మన మహర్షులందరూ చెప్పారు ఉపనిషత్తుల్లో జ్ఞానం గురించి. కానీ ఆ జ్ఞానం దాన్ని లోకం మర్చిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశాడు. అయితే జ్ఞానం అంటే ఏంటి? నిజాన్ని తెలుసుకుంటుంది, సత్యాన్ని తెలుసుకుంటుంది. నిజాన్ని తెలుసుకోవడం జ్ఞానం. ఏది నిజం? మనలో సత్యం ఆత్మ. జ్ఞానం అంటే పాండిత్యం అనుకోకండి. పాండిత్యం జ్ఞానం కాదు. ఆత్మను తెలుసుకున్నవాడు, సత్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞానం. భావన మంచిదే, అహంభావన కొనకడదు. భావన వద్దని నేనంటే లేదు, అహంభావన వద్దంటున్నాను. ఆసక్తి లేకుండా, అహంభావన లేకుండా పని చేస్తే అది పని కాదు, పూజ. పరమేశ్వరుడు మనల్ని మనం అర్పించుకోవాలి, డెడికేషన్ అర్పించుకోవాలి. మనం ఏం చేస్తాం? పువ్వులు ఇస్తాం, పళ్ళు ఇస్తాం, బెల్లం ముక్క పెడతాం, పదికి బెల్లం ముక్క పంపవాలని పెడతాం. కానీ ఈ నేనుని ఇప్పుడు నేను నేనంటున్నా చూశాడు, ఈ నేనుని మనం ఇవ్వాలి. వస్తువులు ఇస్తాం, మన కళ్ళకు కనిపిస్తున్న వస్తువులు ఇస్తాం, ఈ నేనుని మనం ఇవ్వాలి. రెండు గర్భాలు మనిషిని పీడించారు. ఒకటి విత్త గర్భం, నేను ఇంత ధనవంతుని అని అనుకుంటూ ఉంటాడు. ఆ ధనం అన్న చోట గర్వం వస్తూ ఉంటుంది, అది నిగర్వించుకున్న వాడు మహాత్ములు. రెండు విద్యా గర్వం, ఇంత చదువుకున్నామని ఆ చదువు వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడలేదు, వాళ్ళ గర్వం వస్తుంది. అంటే ఏంటి? వాళ్ళు సత్యానికి దూరం వస్తాడు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఏ కారణం లేదు సరే గర్వం మీకు వస్తామనుకోండి. మీరెవరో పైకి చెప్పదండి, ఏ కారణంలో సరే మీకు గర్వం వస్తామనుకోండి, కారణం లేదేమని. అంటే రాబోయే జన్మంలో మనం చీకట్లో పడతాం. కాదండి, మీకు ధనం ఉన్నప్పటికీ, విద్య ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, రూపం ఉన్నప్పటికీ మీకు వినయం వస్తామనుకోండి, మీరు ఎరుగున్న లోకాలకు వెళ్తారు, మంచి జన్మ. మీకు వినయం వస్తాయంటే గొప్ప లోకాలు మీకోసం ఎదురు చూస్తాం. మీకు గర్వం పెరుగుతుంటే చీకటి లోకాలు మీకోసం ఎదురు చూస్తాం. మీకు గర్వం ఉందో వినయం ఉందో మీరు చూస్తాం. మన అందరికీ మృత్యు అంటే చాలా భయం. చావు వస్తామంటే అందరికి భయం వస్తుంది. దేహం అమ్మవాడు చాలు, దేహం లేనివాడికి చాలు ఉంటుంది. ఎవరైతే పాపం రహితుడు, ఎవడైతే పాపాన్ని జయించాడో వాడు మృత్యువుని జయిస్తాడు, వాడికి మరణం. పాపం లేనివాడికి మరి దేహం రాని రాదు, దేహం రాని వాడికి ఇంకా మరణం. పాపాన్ని ఎవరైతే జయించాడో వాడే మృత్యువుని జయించాడు. అహంకారాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసుకుంది, అహంకారాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి, ఈ నేను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది. అహంకారం పోకపోతే ఎంత ప్రయత్నం చేసిన జ్ఞానం కలగదు. నేను ఈ పని చేస్తున్నాను, నా వల్ల ఇవంత అవుతామనే భావన పోగొట్టుకోవాలి. ఇదంతా నా వల్ల అవుతామని నేను చేస్తున్నానే భావన అనే కలంపే. ఇది నేను చేస్తున్నాను, నా వల్ల అవుతాను అనే కలంపు విడిచిపెట్టాలి. ఇంక దాన్ని కలవచ్చు. నేను చేస్తున్నాననే భావనతో ఏ పని చేసినా మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ, మళ్ళీ తిరిగి మనకి ఎదురవు. నేనునే తలంపుతో నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ సంసార చక్రంలోంచి నువ్వు బయటపడలేవు, ఈ అజ్ఞాన చక్రంలోంచి నువ్వు బయటపడవు. అంటే ఈ నేనిన తలంపును తీసేసి పనిచేయి, అహం వృత్తిని విడిచిపెట్టి పనిచేయి. మన కృష్ణుల్లో ఏ ఆత్మ అయితే ఉందనుకుంటున్నామో, రాముడు ఏదైతే ఉందనుకుంటున్నామో, రామస్వాములు ఏ ఆత్మ అయితే ఉందో, అది మన హృదయంలో ఉన్నాయి. దానికి చావు లేదు, అది మన హృదయంలో ప్రకాశిస్తాం. అది ఎప్పుడూ ఒకప్పుడు ఉండటం, ఒకప్పుడు లేకపోవటం ఉంటుంది, అది నిరంతరం ఉంది. ఎప్పుడు నాలో ఉన్న వస్తువు, నీలో ఉన్న వస్తువు ఒకటే. నీలో ఉన్న వస్తువు నీ అనుభవానికి వచ్చినప్పుడు, నీ బుద్ధికి అందినప్పుడు, నీకు తెలిసినప్పుడు, అప్పుడు తెలుస్తుంది నీకంటే నేను గొప్పవాణి కాదని. నాలో ప్రత్యేకత నీ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు ఏం తెలుస్తుంది? నీకంటే నేను గొప్పవాణి కాదని, ఇద్దరం ఒకటేనని, అంత ఒకటే. అప్పుడు నీకు తెలుసు నిజమైన జ్ఞానికి అజ్ఞాని కనపడదు. నిజమైన జ్ఞానికి అజ్ఞాని కనపడదు. ఇంకొక తన ఎవరిలో చూసిన ఆత్మను చూస్తాడు. ఆత్మ జ్ఞానమా అజ్ఞానం? దేహం లేకుండా లోకాన్ని ఎవరైనా చూశారు? ఈ దేహం నా కళ్ళకు కనిపిస్తుంది ప్రపంచం, రెండు దృశ్యాలు. దృశ్యం నిజం కాదు. మీలోని ఆత్మను దర్శించు. మీలోని ఆత్మను ఎప్పుడైతే దర్శించేవాళ్ళు అప్పుడు నువ్వు పరిస్థితి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ అరుణాచలంగా ఉండక్కర్లేదు, ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు పరమశాంతిని పొందుతావు, శాశ్వత శాంతిని పొందుతావు. ఇక ఈ లోకం యొక్క కళ్ళు, లోకం యొక్క అలజడి నేను ముట్టుకో. లోకం యొక్క అశాంతి కానీ, లోకం యొక్క కల్లూరు కానీ, లోకం యొక్క గొడవ కానీ నేను ముట్టుకో. నీ శాంతి వస్తుంది, నీకు సుఖం వస్తుంది ఎప్పుడు నీలో యథార్థం వస్తుంది. కష్టాలు నీళ్ళు, ఎవరికైనా కష్టాలు ఉన్నాయనుకోండి, కంగారు పడకుండా కరిగిపోతాం. నీకు కళ ఎలా కరిగిపోతాం, ఈ కష్టాలు కూడా ఎలా కరిగిపోతాం.
ఎప్పుడు నువ్వు ఇలాగ కాపురం చేస్తాయి, కష్టాలు ఎప్పుడు ఉంటాయి నీళ్ళు ఎవరు అనుకోద్దు. నీకు కళ ఎలా కరిగిపోతుంది, నీ కష్టాలు కూడా ఎలా కరిగి, అదే మళ్ళీ నీకు మంచి రోజులు వస్తాయి. అది నీకు అనుకోకూడదు, మంచి రోజులు కరిగిపోతాయి, చెడ్డ రోజులు కరిగిపోతాయి. నీకున్న పుణ్యము కరిగిపోతుంది, నీకున్న పాపము కరిగిపోతుంది. ఇది ఏది నిజం కాదు, ఏది నిజం ఆత్మ, అది మన హృదయంలో ఎక్కడో దూరం లేదు, మన హృదయంలో. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోరు, మిమ్మల్ని మీరు హింస పెట్టుకోరు. మీరు ఏ విషయంలో మీరు కంగారు పడకండి, మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవడం కూడా పాపం. కొంతమంది నిరంతరం వాళ్ళ మనసును వాళ్ళు పుణ్యం చేసేసుకుంటూ ఉంటారు, అది కూడా పాపం. ఇది మీరు కూడా జీవుడే కదా, ఎదటవాడిని దుఃఖ పెట్టడమే పాపం కాదు. మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవటం, ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవటం, ప్రతి చిన్న విషయానికి మీరు అవతలు తెచ్చుకోవటం, మీరు కంగారు పడతాం, అది కూడా పాపం, అది కూడా హింస. అంటే ఏంటి, మీరు ప్రతి చిన్న విషయానికి ఏదైనా గండ పెట్టుకుంటున్నారనుకోండి, దుఃఖపడుతున్నారంటే ఏంటంటే కారణం ఏంటి, ఈశ్వరుడి మీద మీకు విశ్వాసం లేనట్టుంది, ఈశ్వరుడి మీద భారం లేదు. రైల్లో ప్రయాణం చేస్తూ ఒక ఏం చేశాడట, తన పెట్టి కింద పెడితే రైలుకి బరువు నెత్తి మీద పెట్టుకున్నారు. దాన్ని మనందరం నవ్వుకుంటున్నాం, వాడు ఎంత తెలుగు తక్కువ వాడు, ఎంత విర్రివాడు అంటే మనకు తెలుసు, వాడు నెత్తి మీద పెట్టుకుంటున్నాడు కదా, వాడు తెలుగు తక్కువ అనుకుంటున్నాం. వాడు ఎంత తెలుగు తక్కువ వాడు, మన అందరం అంతే విర్రివాడు. మన సమస్యలు మనం దేవుడి నెత్తి మీద పెట్టడం లేదు, మనమే పెట్టుకుంటాం. మన నెత్తి మీద పెట్టుకున్నా మోసేవాడు ఈశ్వరుడే. ఈ లోకం యొక్క బరువు అంతా మోసేవాడు, మీ ఒక్కరి బరువు ఈశ్వరుడు మళ్ళీ. మరి ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు, మీరేం బరువు పెడకండి. భక్తుడు అనేవాడు నాశనం కాదు, భక్తుని రక్షించే తీరతాడు. నా భక్తుడికి దుర్గత లేదని భగవంతుడు వాగ్దానం చేశాడు. మనం సబ్రిస్టర్ ఆఫీసులో కాగితాలు నమ్ముతాం, కోర్టు కాగితాలు నమ్ముతాం, అధికారులు చెప్పిన మాటలు నమ్ముతాం, కానీ భగవంతుడు చెప్పిన మాటలు నమ్ముతాం. యోగం అంటే మీకు లేదు దాన్ని కలగ చేస్తాడు, మీకు ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతగా ఉంది దాన్ని కలగ చేస్తాడు, అది యోగం. మళ్ళీ ఆ ఉన్నదాన్ని కోపంగా చూస్తాడు, అది క్షేమం. అటువంటి యోగాన్ని, అటువంటి క్షేమాన్ని నేను చూస్తానని భగవంతుడు వాసుదేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అర్జునుడు గొప్ప వీరుడు, గొప్ప శక్తి గలవాడు, నారాయణ యొక్క అంశతో జన్మించినటువంటి వాడు, కృష్ణుడితో సమానమైన వాడు. అటువంటి అర్జునుడు తెలుగుకి నువ్వు నిమిత్త మాత్రంలో బొమ్మలా ఉండవు, సమంతమైన చేస్తాను. అర్జునుడే బొమ్మలాగా ఉన్నప్పుడు మనం బొమ్మలా ఉండవు. అర్జును నిమిత్త మాత్రంగా ఉండి యుద్ధం చేయమని ఎలా చెప్పాడు అంటే ఏంటి, మనం నిమిత్త మాత్రంగా ఉండి పని చేస్తే చేయవలసిన పని తీసుకొచ్చాడు. మన బరువు ఎంత ఎక్కువగా ఈశ్వరుని తీసుకొని ఎక్కువగా మోస్తాడు అంత తొందరగా పని చూస్తాడు. మీరు ఈశ్వరుని చక్రం అనుకోండి, ఈ పనా చక్రమం కావడం ఏమండి, మీకు దుఃఖం వస్తుంది, విచారం వస్తుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అంటే మీరు అనుకుని ఏమి జరుగుతుంది, మీ కండా పడకండి, మీ గురించి భగవంతుడు మర్చిపోయాడని మీరు అనుకోండి. ఒకటి చక్రవర్తి, రెండు కాల పరిపక్వం, మీరు ఈశ్వర సాక్షి. ఈ మూడు సమానంగా వచ్చినాక పని పూర్తయిపోతుంది. అంటే దేని గురించి మీరు ఆందోళన పడకండి, ఆవేశపడకండి. దేని గురించి ఆవేశపడకండి, యాక్షణ రియాక్షణ అట్రాక్షణ ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు, ఆత్మకు సంబంధించిన విషయాలు కాదు. మీరు ఏదైనా ఆందోళన పొందుతున్నారనుకోండి, మీకు ఏదైనా దుఃఖం వస్తాననుకోండి, మీకు ఏదైనా భయం వస్తాననుకోండి, ఇవన్నీ మనస్సుకు సంబంధించిన లక్షణాలు, ఆత్మకు సంబంధించినవి కాదు. అనవసరంగా లేనిపోయిన విషయాలు ఊహించుకోకండి. అది చిన్న ఉదాహరణ మీరు చూస్తాను జాగ్రత్త. నేను చాలా గౌరవమైన వాడిని, నేను చాలా మర్యాద వస్తున్నాను అనుకుంటున్నాను అనుకునే మాట కూడా. మీరు ఏదైనా చిన్న మాట అంటే నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఎప్పుడు నేను చాలా గౌరవమైన వాడిని, పెద్ద మనిషిని అనుకున్నాను. అసలు అలా అనుకోను అనుకోండి, నేను గౌరవమైన వాడిని కానీ పెద్ద మనిషిని అని కానీ అటువంటి ఏం అనుకోను అనుకోండి. మీరు ఏమన్నా నాకు దుఃఖం రావాలి, మీ మాటల వల్ల నాకు దుఃఖం రావడం లేదు. నా గురించి నేను అనుకోవటం నాకు దుఃఖం వస్తాను, నా గురించి నేను ఊహించుకోకపోతే మీరు ఏదైనా మాట అన్నా నాకు దుఃఖం రావాలి. నేను గౌరవం వస్తుందని అనుకుంటున్నాను కాబట్టి మీరు ఏదైనా చిన్న మాట స్వల్పమైన మాట అంటే నాకు దుఃఖం వస్తాను. నేను గౌరవమైన వాడిని అసలు అనుకోను అనుకోండి, మీరు ఏదైనా మాట అన్నా నాకు దుఃఖం రావాలి. అలా ఊహించుకోకండి, లేనిపోయిన విషయాలు మీరు ఎలా ఊహించుకుని దుఃఖానికి పాలు కావాలి. ఇంకో చిన్న మాట చెబుతానండి, మీరు ఎవరు కోపాలు తెచ్చుకుంటారు అంటే ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు కదండి, అంటే కోపాలు తెచ్చుకుంటారు. చాలా మందికి దేవుడు అంటే చాలా ఇష్టం, కొంతమందికి రాముడు అంటే ఇష్టం, కొంతమంది కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి శివుడు అంటే ఇష్టం, కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం. ఇష్టమైన అవసరం, ఇష్ట దైవం, ఇష్ట మార్గాలు ఇవన్నీ అవసరం, కానీ అన్ని మనస్సుకి సంబంధం, నిజానికి సంబంధం. కొంతమంది మీరు ఎవరండి, నేను రాజులో ఉంది అంటే ఎప్పుడైతే నేను రాజు అనుకుంటున్నాడు తప్పడే నేను గ్రామండి. మీరు ఎవరండి, నేను హిందువునండి, ఆ పక్క ఒకసారి నేను క్రైస్తవునండి. వీడు ఏ మతంతో అయితే పాదత్వం పొందినాడు పక్కన వెంటనే రియాక్షన్ వస్తాను, నేను క్రైస్తవునండి. నేను ఇండియా వాడినండి, వాడు నేను రష్యా వాడినండి. ఎన్ని మనస్సు యొక్క కలిపి, ఈ జాగ్రఫీలు, ఈ హిస్టరీలు, ఎన్ని కూడా మనస్సు యొక్క కలిపి. అంతేకాదు మీకు ఇష్టమైన దేవుడికి కూడా మీ మనస్సు యొక్క కలిపి.
మీరు గాడి నిగ్రహంలో ఉండదు. నీ దేవుడే కనుక నిగ్రహమైతే, నీ కృష్ణుడే కనుక నిగ్రహమైతే, నీ రాముడే కనుక నిగ్రహమైతే, నీ శివుడే కనుక నిగ్రహమైతే, నీ గాఢ నిగ్రహంలో ఈ దేవుడు ఎక్కడికి? నేను ఎప్పుడు దేవుడిని చింతిస్తూ ఉంటాను, నేను ఎప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుతాను, నిరంతరం భగవంతుడి స్మరణలోనే ఉన్నానని చెబుతున్నటువంటి భక్తుడికే ఆ భక్తుడు గాఢ నిద్రలో ఉండగా ఆ దైవ స్మరణ, ఆ ఇష్టదైవం ఎక్కడ తప్పుతుంది? దైవ చింతనే కనుక నిజమైతే, దైవభావనే కనుక నిజమైతే, ఆ గాఢ నిద్రలో ఎందుకు లేదు? నేను చెప్పింది ప్రాక్టికల్, మీరు ఆలోచించడం, నేను తీరు చెప్పడం లేదు. మీరు శివభక్తులు ఉండొచ్చు, మీ గాఢ నిద్రలో శివుడి యొక్క భక్తి ఏమైంది, శివుడి యొక్క స్మరణ ఏమి? మీరు గాఢ నిద్రలో కూడా శివుని స్మరిస్తున్నారా? ఎందుకు స్మరించడం లేదు? మీకు శివుడు అంత తీటిపోతుంది, ఇది నిజమా? గాఢ నిద్రలో అయితే నేను ఉన్నాను లేదా, దేవుడు లేకపోయినా నేను ఉన్నాను లేదా? గాఢ నిద్రలో నేనున్నాను, స్వప్నావస్థలు నేనున్నాను, జాగ్రత్త అవస్థలు నేనున్నాను. నేను లేకపోతే రాత్రి నాకు చాలా బాగా నిద్రపట్టిందని ఎవరు చెబుతున్నాను? ఈ మూడు అవస్థలో నా ఈ నేనెవరు? ఈ జాగ్రత్త అవస్థలో ఈ నేనుంది, స్వప్నావస్థలో నేనుంది, విషిప్త అవస్థలో నేనుంది, ఈ మూడు అవస్థలో ఈ కామనగా ఉన్న ఈ నేను, దేవుడు లేనప్పుడు కూడా ఈ నేను, దైవ చింతన లేనప్పుడు కూడా ఈ నేను. అయితే దైవ చింతన ఎందుకు? మేఘ చింతలు పోరాడు మనస్సులు తప్ప ఒక్క విషయం మీరు మర్చిపోవడం, ఉత్తమ పురుషుని స్నేహాన్ని విడిచిపెట్టడం. మీ గ్రామంలో ఎవరైనా ఉత్తమ పురుషులు ఉంటే, చక్కటి సంస్కారం వాళ్ళంటే వాళ్ళ స్నేహాలు విడిచిపెట్టడం, అదే మీకు అన్ని సమావేశపెడుతుంది. అసలు మానవ జన్మ రావటమే కష్టం, వచ్చిన తర్వాత దేవుడు మీ మనసులో సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని పాడుతుంది. ఓ రోజు ఒక ఆమె వచ్చి భగవాన్ దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు మనసు పరిపరిణిగల పోతాను, ఏం చేయను స్వామి అడిగింది. నువ్వు మనసు పరిపరిణిగలగా పోతాను అంటున్నావు, ఒకే రకంగా పోయేట్టు చూడాలి, ఒకే రకంగా పోవడానికి ఏంటి ఇది ఏక చింతన? అంటే ఒక చిన్న విషయం మీరు గుర్తుంచుకోండి, ఈ దైవ చింతన పూర్వం పెద్దలు ఎందుకు పెట్టారంటే, మీరు దైవాన్ని చింతించగా చింతించగా చింతించారు, మీకు ఈ లోకానికి సంబంధించిన వాసన ఈ కామక్రోధాలు వీటికి బలం తగ్గుతాను, దేహ వాసన ఎప్పుడైతే తగ్గిపోయి అప్పుడు దైవ చింతన పెరుగుతాం. ఈ దైవ చింతన పెరిగి పెరిగి తగ్గుతాం. ఇప్పుడు మనందరికీ దేహ బుద్ధి ఉంది కానీ ఆత్మ బుద్ధి లేదు. మనకందరికీ బుద్ధి ఉంది, ఎవరు బుద్ధి లేని వాళ్ళు ఉంటారు? మీకు ఎవరికైనా బుద్ధి లేదని కాదు అంత కోపం వస్తుంది. మనందరికీ బుద్ధి ఉంది. ఏ బుద్ధి ఉంది? దేహబుద్ధి ఉంది. దేహబుద్ధి ఉంది కానీ ఆత్మబుద్ధి లేదు. దేహబుద్ధి ఉంది కాబట్టి ఈ దేహాన్ని ఎవరైనా ఏదంటే కోపం వస్తాను, పూర్తి సంతోషం. ఏమండి దేహబుద్ధి ఉందని ఎవరైనా భగవద్గీత చదవక్కర్లేదు. ఎవరైనా పుగిందా నా మనసులో నిద్రపడతాను, ఎవరిని విమర్శించినా నా మనసులో నిద్రపడతాను. కారణం ఏంటి? దేహబుద్ధి కారణం. ఈ దేహబుద్ధి నుండి కలిగిన జ్ఞానం సరే. ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరిని పెద్దలు చెప్పేటప్పుడు ఆత్మ గురించి, ఉపనిషత్తు గురించి ఎవరిని పెద్దలిక్కడ చెబుతున్నారనుకోండి, ఆ పది నిమిషాలు మనకు ఎలా ఉంటుందంటే ఒక మనం జ్ఞానం వచ్చేస్తుంది. ఎలా అనుకోవటం నిజమే, ఇది అబద్ధం కాదు. ప్రశాంతంగా ఉంది, మనకు జ్ఞానం కలిగింది అనిపిస్తుంది. ఈ హృదయంలో వాసనలు అలాగే ఉన్నాయి కదా, ఈ దేవాలయం ఆవరణ దాటి ఒక్కసారి వాసన అని మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది, అజ్ఞానం వచ్చేస్తుంది. ఎంత శ్రవణం చేసినప్పటికీ, ఎంత మరణం చేసినప్పటికీ లోపల లోకవాసములు దేహవాసములు ఉన్నంత కాలం వాడికి జ్ఞానం కలగదు, వాడు మోక్ష శతానికి వాడు. ఎవడు మనస్తుడు వాడు పోరాటం చేయాలి, ఎవడుకున్న అజ్ఞానంతో వాడు పోరాటం చేయాలి, ఎవడుకున్న అహంకారంతో వాడు పోరాటం చేయాలి. ఇప్పుడు ఎంతసేపు మన భక్తి ఎలా ఉందంటే మనం ఉండాలి, మనకు చావు రాకూడదు, దేవుడు ఒకటి ఉండాలి, మనం అడిగినేమి వాడిస్తాం, ఇదే మన భక్తి. మనం ఎప్పుడు మనకు చావు రాకూడదు, ఎప్పుడు ఇలా ఉండిపోవడం, మనం దేవుడు కూడా ఎప్పుడు అలా ఉండాలి, మనం అడిగిన ఏమని గ్యాంట్ చేస్తాం, ఇది భక్తి. మీకు భక్తి ఉన్నట్టు ఎప్పుడు గుర్తంటే, నిరంతరం మీ మనస్సు దైవాన్ని స్మరిస్తూ ఉంటే, నిరంతరము ఆత్మను స్మరిస్తుంటే అది భక్తి యొక్క లక్ష్యం. అడగటం భక్తి యొక్క లక్ష్యం కాదు. నిరంతరము ఈశ్వర స్మరణలో మీ మనస్సు ఉంటే, నిరంతరం ఆత్మ ధ్యానం చేస్తుంటే, నిరంతరం స్వరూపాన్ని ధ్యానం చేస్తుండే భక్తి యొక్క లక్ష్యం. స్వరూపాన్ని అనుసంధానం చేయాలి. ఓసారి భగవాన్ కథ చెప్పారు, ఒకరు జ్ఞానాన్ని పొందేందుకు గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షము ఏమి కావాలని అడిగారు. నాకెప్పుడు దరిద్రము కష్టాలు కటాక్షించు అని అడిగారు. చాలా మందికి ఏంటంటే కష్టాలు వస్తే ఇష్టం అని, కానీ కష్టాల్లోనే దేవుడి వెంకటరమణ జ్ఞాపకం వస్తాడు. ఒంటని సూది బద్ధంలోంచి బయటకు పంపవచ్చు, యేసుక్రీస్తు చెప్పిన మాటలు, ఒంటని సూది బద్ధంలోంచి బయటకు పంపవచ్చు అంటే సూది బద్ధంలోంచి బయటకు లాగవచ్చు, కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపదు. నాకు ఈ మాట నేను జ్ఞాపకం వచ్చింది. నా దగ్గర ఈ మధ్యన ఎవరో 2,500 రూపాయలు తీసుకొచ్చి దానిని ఇచ్చాను. అది నేను మామూలు పుస్తకాలు పెట్టుకుని బీరువాలో పెట్టాను, కానీ నా మనసుకు విక్షేపం వచ్చేస్తాను, ఆ డబ్బు అదే ఇవ్వకూడదు. అప్పుడు నా మనసు ఏమవుతుంది, 2,500 మీదకి వెళ్ళిపోతాను. ఈ 2,500 మీదకి నా మనసు వెళ్ళిపోతాయంటే కోతులు వాడు మనసు ఏమవుతుందండి? విక్షేపం అంటే ఏంటంటే విసిరివేయటం.
అంటే నా మనస్సు ఏం చెప్పు ఆత్మ ఏంది నా మనస్సును పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే నేను డబ్బు ఎక్కడైతే దాచాను నా మనసు అట్లా విసిరి వేయబడతాను. అప్పుడు నాకు యేసుక్రీస్తు మాట మాలు ఎటువంటి పెట్టాడు. భగవంతుడి వాసుదేవుడు చెప్పాడు గీతలో నా మాలను ఎవరు జయించలేదు అంచేది మనస్సులో ఏం జరుగుతుంది మనస్సును పరిశీలించడం నేర్చుకో. మోక్షం వచ్చిన మనస్సే కారణం, బంధం వచ్చిన మనస్సే కారణం. మనందరూ శరీర ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం కానీ మనస్సు యొక్క ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఉంటుంది. మనుషుల్లో 180 మంది కూర్చోవాళ్ళు, వాళ్ళు పైకి చెప్పొద్దు, వాళ్ళు వచ్చే ఆలోచన చూసుకుంటే 180 ఆలోచన తీర్చాల్సింది కూర్చోవాలి. అర్థం లేని భయాలు కొంతమందికి ఏదో అనుమానాలు పెట్టుకుంటారు, ఏదో భయం వచ్చి మీద పడిపోతున్నాం, అర్థం లేని భయాలు పెట్టుకోవడం, అనుమానాలు పెట్టుకోవడం సందేహం. అది భక్తి లక్షణం. నిరంతరం సంతోషంగా ఉండటం కూడా భక్తి యొక్క లక్షణంలో ఉంది. స్వామి వివేకానంద సందర్భంలో మాట చెప్తాడు, నువ్వు ఎక్కువ దుఃఖంగా ఉంటే ఇంట్లో 4 తలుపులు వేసి కూర్చో. ఇంకేదంటే నువ్వు దుఃఖపడుతూ ఈదిలోకి వచ్చావనుకో, నీ దుఃఖాన్ని మళ్ళీ మనుషులకు పంచిపెడతావు. నువ్వు ఎలాగా దుఃఖపడుతున్నావు మళ్ళీ మనుషులకి ఈ దుఃఖాన్ని పంచిపెడతావు. మనం ఏం చేస్తా ఉంటే మన సంతోషాన్ని మనం చేస్తాం, దుఃఖాన్ని అందరికీ పంచిపెట్టాలి. మన ఆస్తులు పంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ మన దుఃఖాన్ని ఎవరు పంచుకోరు. మన దుఃఖాన్ని పరమేశ్వరుడు పంచుకుంటాడు, జ్ఞాని పంచుకుంటాడు. ఒక జ్ఞాని తప్పించి మన దుఃఖాన్ని పంచుకుంటాడు. మీరు మనస్సును పరిశీలించండి, మనసును అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. మనసులో ఏం జరుగుతుందో చూడండి, మీరు లోపలికి చూడండి, లుక్కు విత్తిన్ లోపలికి చూడండి. మనం చిన్నప్పటి నుంచి బయటకు చూడటానికి అలవాటు పడ్డాం, బహిర్ముఖ దృష్టికి అలవాటు పడ్డాం. లోపలికి చూడటానికి, లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ఇంకా అలవాటు పడ్డాం. పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డాం, తన అనుభవాన్ని సంపాదించలేదు. మా అనుభవం ఒక రకంగా ఉండి పుస్తకంలో చదివింది ఒక రకంగా ఉంది. అనుభవానికి చదువుకి ఎంత తేడా ఉంటుందో చూడండి. పూర్వం ఇలాగ పాలకోడూరు లాంటి ఊరికి ఒక శాస్త్రి గారు వచ్చారు, ఆయన పురాణాన్ని చెప్పారు. ఆ పురాణంలో ఏం చెప్పారంటే, నువ్వు సత్యము కొలకవలను అబద్ధములు ఆడరాదు అని చెప్పారు. ఒకటే చేశారు, యాను మీరు చెప్పింది నాకు బాగుంది, రేపు నుంచి అబద్ధములు చెప్పండి, సత్యమే కలుగుతా. ఈ పండితుడు చాలా సంతోషం ఉన్నాడు పండితుడు. కానీ ఈ పండితుడిని పిలిచిన ఆశాన్ని మటుకు ఆ వ్యక్తి మటుకి నువ్వు నవ్వుతూ ఊరుకున్నాడు. అసలు సత్యం చెప్పడం అనేది ఎంత కష్టమో శాస్త్రి గారికి తెలియదు, నేను సత్యమే చెబుతాను అని వాడికి తెలియదని ఉద్దేశం. అబద్ధము చెప్పకుండా జీవితం పొడిగినా సత్యం పొడగడం అనేది ఎంత కష్టమో చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. ఈయన చెప్పడం తెలియక చెప్పేశాడు, ఆ వినేవాడు నేను చెబుతాను జీవితం పొడిగిన సత్యం అన్నాడు. ఈ రెండు అనుభవాలు మాట్లాడి ఇంక నవ్వు వచ్చింది ఇది మాట. నేను చిలక పడుతుంది ఆ రోజున ఊరు విడిచిపెట్టి శాస్త్రి గారు వెళ్ళిపోతే బాధలేకపోయినా 10 రోజులు పురాణం ఒక రామాయణం భాగవతం అవబెట్టారు పాపం. ఆ మనుషుల్ని ఈ సత్యము చెబుతానని వాగ్దానం చేసిన వ్యక్తి ఊళ్ళో రోజు తిరుగుతానికి కలిపి ఒక పెద్ద మనిషి ఏం చేశాడు, ఎండ పాలకోడేట్లో సారాయి కొట్టి ఎక్కడ అంటే కానుక బాధ ఏంటంటే పాలకోడేట్లో సారా కొట్టి ఎక్కడ మీకు తెలుసు. ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలి? ఇప్పుడు మీరు చెప్పండి. నేను సత్యము చెబుతానని వాగ్దానం చేశాడు ఇతను, అది ఏమడుగుతున్నాడు సారా కొట్టి ఎక్కడున్నాను అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది సత్యం చెప్పేస్తే వాడికి సారా తాగుతాడు, ఆ తాగిన దాంట్లో సగం పాపం నాకు వచ్చాడు. మీరే పాపం చేయక్కర్లేదు, పాపాన్ని ప్రోత్సాహం చేసిన పాపం చేయమని సలహా చెప్పి మీరు పెద్ద మనుషులుగా ఇంటికాడ కూర్చున్నా వాళ్ళు చేసిన పాపం మీరు సగం తప్పనిసరిగా వస్తున్నా మాట నిజండి. ఎక్కడ ఉందని నిజం చెబితే వీళ్ళు తాగుతాడు, వాడు తాగిన దాంట్లో పాపం సగం నాకు వచ్చేస్తుంది. అంటే అబద్ధం చెప్పేద్దాం పోనీ నాకు తెలియదని నేను అబద్ధం చెప్పడం నిజమే చెబుతాను. నిన్నే శాస్త్రి గారి దగ్గర వాగ్దానం చేశాను, 24 గంటలు కూడా తిరగలేదు పాపం. సరే ఏం చెప్పాలి ఇప్పుడు, ఏమైనా మా ఇంటికి రాని మా ఇంటికి తీసుకెళ్ళి ఆయన గదిలో పెట్టి బయట తాళం వేశాడు. ఏం చెప్పాలో తెలియదు ఇంటికి తీసుకెళ్ళండి, వాడిని గదిలో పెట్టేశాడు, గదిలో పెట్టి బయట తాళం వేశాడు. అప్పుడు శాస్త్రి గారు చూశాడు, శాస్త్రి గారిని ఏ యజమాని అయితే పిలిచారో ఆ యజమాని దగ్గరే శాస్త్రి గారు కూర్చున్నారు. ఈ అబ్బాయి ఏంటి ఏమో మీరు నిన్నే చెప్పాను నేను అబద్ధాలు చెప్పానని మరి ఈ సమస్య వచ్చేసింది నాకు. వాడు సారా కొట్టి ఎక్కడ ఉందని అడుగుతున్నాడు, ఇప్పుడు సారా కొట్టి ఎక్కడ ఉందని నిజం నాకు తెలుసు అంటే నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? ఈ శాస్త్రి గారు ఏమన్నారంటే, అబ్బాయి నువ్వు అబద్ధం చెప్తే సారా కొట్టి ఎక్కడ ఉందో నువ్వు చెబుతా ఉంటావు, వెళ్ళి తాగేటప్పుడు పాడైపోతాడు, నీ ఉద్దేశం మంచిదే కదా, అంటే నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పినా నీకు ఏదో దోషం రాదు, మంచిది అబద్ధం చెప్పన్నట్లేదు. కాదని శాస్త్రి గారు మీరు నన్ను మీటింగ్లో ఏం చెప్పారు, నిజమే చెప్పవాలని చెప్పారు, నేను మీకు వాగ్దానం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చెబుతున్నారు, అబద్ధం చెప్పు పాపం రాదు పర్వాలేదు అబద్ధం చెప్పు. పాలకూడ ఇటువంటి చెబుతున్నావు, ప్రతి ఊరిలో లేక చెబుతున్నావు, నేను మటుకు అబద్ధం చెప్పాను, మీరు చెప్పేవారు దాన్ని గదిలోంచి బయటకు రాను మనం. ఇప్పుడు నాకు ఈ సమస్య తేలుతున్నాను. పాపం శాస్త్రి గారు అన్నారు, ఏంటి ఏం నేను ఏదో ఇక్కడ గౌరవానికి వచ్చి మీరు నా తలపై ఇల్లు పట్టుకున్నాడు ఏంటంటే మీరు ఏదో మీరు ఏదో నచ్చ చెప్పి పంపడానడో యజమాని. ఆ యజమానికి శాస్త్ర పరిచయం లేకపోయిన అనుభవం, అంటే శాస్త్ర పరిచయం లేదు రథం ఇవ్వాలి ఆ శాస్త్రి గారిని విడిచిపెట్టి అని మనకు అతిథి
నువ్వు ఇలా
ఇప్పుడు నేను ఏం చెబుతావు అబద్ధం చెప్పమని చెబుతున్నావు అంతే కదండి.
నిజమే
చెప్పు. నువ్వేమని చెబుతావంటే నాకు సారా కొట్టి ఎక్కడుందో నాకు తెలుసు, నీకు మటుకు నేను దారి తింటున్నాను.
బాగుందని మీరు చెప్పింది బాగుంది,
శాస్త్రి గారు చెప్పింది నాకు నచ్చదు, మీరు చెప్పింది బాగుంది, నేను వెళ్ళిపోయే కలిపి తీసేసాను. ఎవరైనా సారా కొట్టి ఎక్కడుందో నాకు తెలుసు, నీకు దారి చూపింది. ఇది అలా
ఇంకా మనం చదివిన విషయాలే మన అనుభవానికి రావాలి. శ్రవణం చేయాలి, శ్రవణం మానకు. అసలు తినాలి కదా, అరగాలంటే అసలు ఏమి తినకుండా అరగటం లేదంటే. అలాగే జనాలు శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన దాంట్లో కొన్ని విషయాలు అర్థం అవ్వచ్చు, కొన్ని విషయాలు అర్థం కాదు. శ్రవణం చేయటం మానకూడదు. మీకు ఎంతవరకు అర్థం చేసుకోగలరు అంతవరకు అర్థం
అయితే ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అనుభవానికి సంబంధించిన విషయం మన మనస్సు అండగపోవచ్చు. ఆత్మ మన అనుభవానికి అందుతుంది. మన ఇంద్రియాలకి, మన మనస్సుకి, మన అహంకారానికి అండగపోవచ్చు ఆత్మ, కానీ మన అనుభవానికి అందుతుంది. నీకు ఒక్కసారి ఆత్మానుభవం కనుక అయితే, బ్రహ్మానుభవం కనుక నీ చేతికి దొరికితే ఎంత దుఃఖం వచ్చినా మీరు చెల్లం, ఎంత దుఃఖం వచ్చినా సరే మీరు చెల్లం కదా. అదే గీతలో చెప్తాడు కృష్ణ, ఏ లాభం పొందిన తర్వాత దానికి మించిన లాభం లేదని నీకు తెలుస్తుందో అటువంటిది ఆత్మానుభవం అన్నారు. ఆత్మ పదవి పొందినవాడు, ఆత్మ పదవి కృషింటి పదవి కాదు, ఆత్మ పదవి పొందినవాడు, ఆత్మ లాభము పొందినవాడు, ఆత్మానుభూతి పొందినవాడు ఎంత దుఃఖం వచ్చినా వాడు చలించడు, వాడిని మరణం ముట్టుకోడు. ఆత్మ ఎక్కడండి? ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, మన హృదయంలో ప్రకాశిస్తుంది. ఎప్పుడు వీడు మనకు దొరుకుతాడు, ఎప్పుడు వీడికి మన కరుణ చూపించాలి, మన కోసం వేచి చూస్తాడు. మీరు పూర్ణమైన సుఖం పొందాలంటే, పూర్ణమైన శాంతి పొందాలంటే, పూర్ణమైనటువంటి కాంతి పొందాలంటే ఈ ఆత్మానుభవం పొందవలసింది, ఆ సద్వస్తువుని పొందవలసింది, ఆ వెలుగును పొందవలసింది. సోదర మహాశైలే, ఆత్మ ఎంత కాంతి ఇస్తుందో, ఆత్మ ఎంత శోభనిస్తుందో, ఆత్మ ఎంత వెలితిరిస్తుందో, దానికి మించిన వెలితిరి కానివ్వండి, దానికి మించిన కాంతి కానివ్వండి, దానికి మించిన శోభ కానివ్వండి ప్రకృతిలో లేనివ్వండి. అసలు ప్రకృతిలో ఆత్మతోటి పోల్చటానికి ప్రకృతిలో వస్తే లేదు. ఈ లోకంలో కానీ పరలోకంలో ఆత్మ యొక్క శాంతి, ఆత్మశాంతి పరగదు, ఆత్మశాంతి పరగదు. నీకు ధనం ఉందనుకోండి అది ఖర్చు చేస్తాను తగ్గిపోతుంది, కానీ ఆత్మశాంతి అటువంటిది కాదు, దాన్ని మీరు అనుభవించుకుంటూ పెరుగుతుంది. కృష్ణుడు చెప్పాడు గీతలో, నాకు అత్యంత ప్రీతి పోతుంది ఎవరంటే నాకు జ్ఞానంతో చాలా ఇష్టం కాదు, కాదు జ్ఞానంటే ఎక్కువ ఇష్టం కాదు, వాడి నేనే, నేను వాడిని, వాడికి నాకు తేడా లేదు, వాడికి నాకు భేదం చూడకండి, వాడికి నాకు భేదం చూడకండి, దిస్ ఈజ్ మై సెల్ఫ్, జ్ఞానం నేనే, నేనే జ్ఞాని, వాడికి నాకు భేదం లేదండి. ఒక చిన్న విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి, మీ యొక్క జ్ఞానికి ఇలా నమస్కారం పెట్టాలి. మనం ఎవరికి పెట్టా, దేహానికి పెడుతున్నాం అనుకుంటాం, ఈ నమస్కారం దేహానికి వెళ్ళదు, ఆత్మకి వెళుతుంది, జ్ఞాన ఆత్మ. ఈ నేను మీకు నమస్కారం పెడతాంటే మీ దేహానికి వర్తిస్తుంది, మీరు నాకు నమస్కారం పెడతాంటే నా దేహానికి వర్తిస్తుంది. కానీ జ్ఞానికి కనుక నమస్కారం పెడితే మనం అనుకోవచ్చు దేహానికి పెడుతున్నాం, కానీ నమస్కారం ఆత్మను తాకుతుంది, ఆత్మకే పెడుతుంది, ఆత్మకే వర్తిస్తుంది, ఈశ్వరుడికే వర్తిస్తుంది. ఇంకొక జ్ఞాన దేహం కాదు, జ్ఞాని ఆత్మ. కాబట్టి మనం జ్ఞానికి పెట్టే నమస్కారం ఆత్మకు పెట్టి బ్రహ్మస్వామి, నేను కొంతకాలం రాళ్ల గొప్పల మీద కూర్చున్నాను, ఇప్పుడు సోఫా మీద కూర్చున్నాను, నా ప్రారంభాన్ని బట్టి ఒక ఇలా కూర్చోవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా కూర్చోవలసి వచ్చింది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి కష్టం రావచ్చు, సుఖం రావచ్చు, కానీ అది స్వప్నం, అది స్వప్నం. అయితే ఇక్కడ ఇంతకీ ఎందుకు చెప్పారంటే గిత్తం వల్ల గర్వం రావచ్చు, అంటే ఎక్కడైతే గిత్తం ఉందో అక్కడ మనస్సు వెళ్ళిపోతుంది. కాబట్టి దైవ చింతనకి అక్కడ ఆస్కారం ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు మాట చెప్పారు, ఉంటేని సూర్య బెద్దములోంచి లాగొచ్చు, కానీ ధనవంతుని స్వర్గలోకంలో పంపలేదు. మనకు వచ్చి కష్టాలు లాంటి జ్ఞానికి వస్తాయి, కష్టాల కింద కనపడించు. జ్ఞానికి వచ్చి మృత్యు, మృత్యు కింద కనపడు. ఇంకా దేహం కాదు, మన దేహాన్ని కత్తిలో కాల్చకముందు మన మనస్సును జ్ఞానార్థంలో కాల్చు, మన దేహాన్ని కత్తిలో కాల్చకముందు మన మనస్సు కాలిపోవాలి, మన ఓషల్ని కాలిపోవాలి, మన అహంకారం కాలిపోవాలి, ఎందులో కాలిపోవాలి? ఈ కత్తిల యొక్క అగ్నిలో కాదు, ఈ పిడకల యొక్క అగ్నిలో కాదు, జ్ఞానార్థంలో కాలాలి. ఈ దేహం కాలకముందు అహంకారం కాలాలి, ఈ దేహం కాలకముందే ఎవరి అహంకారాలు అయితే కాలిపోయిందో, ఎవరి అజ్ఞానం అయితే కాలిపోయిందో, ఎవరి వాసనలు అయితే కాలిపోయినో వాడి జ్ఞానం, వాడిని ముచ్చినట్టు వచ్చేది. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేహం కాలకముందు మనసు కాలాలి, ఇందులో కాలాలి, జ్ఞానాగ్నిలో కాదు, కత్తిల యొక్క అగ్నిలో కాదు, కిడకల యొక్క అగ్నిలో కాదు, జ్ఞానం యొక్క అగ్నిలో కాదు. అందుకే సిద్ధపురుషుడు మిమ్మల్ని కాల్చక్కర్లేదు, గోతులు తీసుకెడతారు, మనల్ని తీసుకెళ్ళి కాలుస్తారు. సిద్ధపురుషుని కాల్చవలసిన పని ఇంచడం అంటే ముందు అది కాలిపోయాడు కాదు, అటు బతికుండగానే కాలిపోయాడు కాబట్టి అని మళ్ళీ కాల్చక్కడు. ఒకసారి రమణస్వామి దగ్గరికి వచ్చి ఎవరైతే నేను ఆ మహాత్ముని చూశాను, ఇది శ్రీ మహాత్ముని చూశాను, అప్పుడు రమణస్వామి అన్నారు, ఎదురుగా ఉన్నవాడు ఎవరో తెలియటం, సమకాలికను గుర్తించటం కష్టం, వాళ్ళు దేహం ఉండగా కాలిపోయారు కాబట్టి గాంధీ మహాత్ముడు లేదు, యేసు క్రీస్తు లేదు,
మనస్సును బాగు చేసుకుంటే, విచారణ చేసుకుని మన మనస్సును మనం సరిదిద్దుకుంటే, తీర్చుకుంటే, మన మనస్సును చక్కగా ఆరోగ్యంగా ఉంచుకుని దాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటే ఆయన అనుగ్రహం మనకు అందుతుంది. అనుగ్రహం ఎక్కడే అనుగ్రహం ఉందన్న పండుగ మనకు తెలియటం లేదు. ఎందుచేత స్థూల బుద్ధి సూక్ష్మ బుద్ధికి కానీ సూక్ష్మ విషయాలు తెలియదు, స్థూల బుద్ధికి సూక్ష్మ విషయాలు తెలియదు, సూక్ష్మ బుద్ధికి సూక్ష్మ విషయాలు తెలియదు. ఈ సంపద ఉంటే చెవులు గను కళ్ళు చూడవు. సంసార బంధువుల్లో పడి జన్మ మరణాల్లో కింద మీద పడుతూ ఉంటాం. దరిద్రం వస్తే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 175 సంవత్సరాలు 80 సంవత్సరాలు దారిద్ర్యం, అనారోగ్యం కూడా చాలా మంది పోవట్టి వాళ్ళు. ఐశ్వర్యాన్ని ద్వేషించమని కాదు ఇక్కడ చెప్పేది, ఐశ్వర్యం చెడ్డదని కాదు ఇక్కడ చెప్పేది. ఐశ్వర్యం ఉండటం వల్ల తన మనసు ఐశ్వర్యాన్ని స్మరిస్తూ ఉంటుంది. దేవుడి మీద మళ్ళీ కష్టం అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఎక్కువ ఐశ్వర్యం ఉండటం వల్ల ఐశ్వర్యం మీద మనస్సు వాడుతూ ఉంటుంది కాబట్టి జ్ఞానాన్ని సంపాదించడం కొంత ప్రతిబంధం అయినప్పటికీ అయిన సత్కర్మల వల్ల తప్ప జ్ఞానశక్తి కలగదు అన్నారు భగవాన్. కనీసం జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి అపేక్ష కలగాలంటే, జ్ఞానం పట్ల కాంక్ష కలగాలంటే మీరు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ కొన్ని మంచి పనులు చేసుకుంటారు. మీరు ఏదో పూర్వజన్మంలో కొన్ని మంచి పనులు కనుక చేయకపోతే మీకు జ్ఞానం పట్ల అపేక్ష కలగదు. పాలకుడు వీటిలో కొన్ని వేలు మనం అన్నారు, అందరూ ఇక్కడ కూర్చున్నారు. కొంతమందికి ధనం పుణ్యం సంపాదించబడదు, కొంతమందికి పాపం సంపాదించారు, కొంతమంది ధనం ఉండటం వల్ల మంచి మంచి పనులు చేస్తారు, కొంతమంది ధనం ఉండటం వల్ల గర్వం పెరిగి ఏ కొన్ని సమాజానికి వాళ్ళకి సమాజానికి అరిష్టం తెచ్చే పనులు చేస్తుంటారు. తెలివితేటలు కూడా అంతే. ఇప్పుడు నాకు తెలివితేటలు ఉన్నాయనుకోండి అనుకోండి, మాట్లాడచ్చు, నేను చాలా తెలివైన వాడిని అని నేను చెప్పుకుంటే మీకేం కలిసి వస్తుందండి? నా తెలివితేటలు నాకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఎద్దరు మనిషికి ఉపయోగపడాలి. ఎవరి మనిషికి ఉపయోగపడే ఎప్పుడే నా తెలివి యొక్క ప్రయోజనం. అంతేగాని నాకు తెలివితేటలు ఉండాలని నేను కోరుకోవటం, నేను తెలివైన చెప్పుకోవడం కోసం కాదు, సమాజానికి ఉపయోగపడటం కోసం నాకు తెలివి అవసరం. అదేవిధంగా ఈ తెలివి ఏదైనా అయితే అవసరమా, అదేవిధంగా ధనం కూడా అవసరం. ఎవడైతే తనకున్న ధనాన్ని సమాజానికి కొంత పంచి పెడుతున్నాడు, సమాజానికి కొంత ఉపయోగిస్తున్నాడు, ఎవరికైతే తనకున్న తెలివిని సమాజం కోసం ఎవరైతే కొంత ఖర్చు పెడుతున్నాడు వాడు పుణ్యకర్మలు చేస్తున్నట్టు లెక్క. అటువంటి పుణ్యకర్మలు చేయగా 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 బహుజన్మలు చేయగా చేయగా వాడికి జ్ఞానం పట్ల ఆసక్తి కలుగుతున్న భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. నువ్వు జ్ఞానం అవ్వాలంటే కనీసం జ్ఞానం పట్ల ఆసక్తి నీకు కలగాలంటే బహుజన్మల సుకృతిని కలిసి రావాలి. డబ్బు మంచిదే, అదే నేను తెలివితేటలు కూడా మంచిదే. అయితే ఎంతవరకు సమాజానికి ఆ తెలివితేటలు ఉపయోగపడతాయి, ఎంతవరకు ఆ విద్య సమాజానికి ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఆ ధనం సమాజానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సైన్స్ ఉంది, ఆ సైన్స్ మంచిదే కానీ సమాజానికి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది? కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు నేను ధనవంతులు అని చెప్పుకుంటారు. ఎందుకు? దానివల్ల గర్వం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. ధనవంతులని చెప్పుకోవడం మానేసి తనకున్న ధనాన్ని ఏదైనా మంచి పనులు చేయడానికి వెచ్చిస్తే దానివల్ల పుణ్యం. సమాజానికి కొంత ఖర్చు పెట్టి మానేసి కేవలం నేను ధనవంతుని ధనవంతుని అని చెప్పుకోవడం ప్రారంభిస్తే అతను పతనం ప్రారంభం చేస్తున్నాడు. ఒక రోజు భగవంతుడికి వచ్చి ఒక ఆయన మంత్రం పుచ్చుకోమని పేటీ పెట్టాడు. ఎంత మూర్ఖులు ఉంటారు చూడండి మనుషులు. భగవాన్ దగ్గరికి వచ్చి మీరు నా దగ్గర మంత్రం పుచ్చుకొని ఒకటే బాధ పెట్టాడు. అతను ఏమన్నాడంటే, ఎవరు నా కల్లో కనిపించాడు అది నా తెలియచ్చు. కల్లో కనిపించి ఆ రమణస్వామికి ఇది మంత్రం ఇది, అతనికి మంత్రం ఏమీ లేదు, రమణస్వామికి మంత్రం ఏం చెప్పాడు అని చెప్పి మీరు నా దగ్గర మంత్రం పుచ్చుకుని ఎంత అబద్ధం. అంటే ఎందుకు ఈయన దగ్గర రమణస్వామి మంత్రం పుచ్చుకుంటే రమణస్వామి నా శిష్యు అని చెప్పి దేశాలంతా తిరిగి డబ్బులు పోజేసుకున్నా? నీకు అరుణాచలేశ్వరుడు కల్లో కనిపించి నాకు మంత్రం ఏమని నేను చెప్పాడు, నీకు ఏ అరుణాచలేశ్వరుడు అయితే నీకు కల్లో కనిపించి నాకు మంత్రం ఏమని చెప్పాడు, ఆ అరుణాచలేశ్వరుడే నాకు కూడా కల్లో కనిపించి నీ దగ్గర పుచ్చుకోమంటే పుచ్చుకుంటాను. కానీ ఈ మంత్రాలు, ఈ యంత్రాలు, ఈ తంత్రాలు, ఈ విగ్రహాలు ఎందుకంటే ఇవన్నీ మనస్సును బాగు చేసుకోవడానికే, ఇవన్నీ ఎందుకు అసలు ఏర్పాటు, ఇవన్నీ మన మనస్సును శుద్ధి చేసుకోవడానికి, ఇవన్నీ లేకపోతే ప్రయోజనం ఏముంది? అసలు వస్తువుని సాధించి పెడతాయి. ఆ సిద్ధంగా ఉన్న వస్తువును తెలుసుకున్న వాడు శుద్ధి పొందుతాడు. అది ఎప్పుడు హృదయంలో సాక్షాత్కారంగా ఉంది, అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది. ఏదో ఒక పని చేయటం వల్ల రాదు, ఏదో ఒక మంత్రం జపించడం వల్ల కానీ, ఏదో ఒక పూజ చేయటం వల్ల కానీ అది రాదు. అయితే ఇవన్నీ ఎందుకు పెట్టారు? అంతఃకరణ దోషాల కోసం, మనస్సును బాగు చేసుకోవడం కోసం ఈ మంత్రాలన్నీ. అంతేగాని మంత్రం ఆత్మను సాధించి పెట్టడం, మన మానసిక ఆరోగ్యం కోసం యంత్రాలు మంత్రాలు మన పెద్దవాళ్ళు. ఈ రూపారాధన కూడా అంతే, అంతఃకరణ దోషాల కోసం. ఒక విషయం మీరు మనసులో పెట్టుకోండి, మీకే కనుక ఈశ్వరుడు పట్ల భక్తి ఉన్న మాట నిజమైతే ఆ గైడెన్స్ ఏమండి, ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మీ హృదయం నుంచి వచ్చేస్తుంది. మీకు వెలుగు హృదయం నుంచి వస్తుంది ఇక్కడ శిరస్సులు. భక్తే కనుక నిజమైతే మీకు గైడెన్స్ హృదయం నుంచి వస్తుంది. ఇంకేది మార్గదర్శి ఇక్కడే ఉంది. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, ఆయనకి తెలియకుండా మనం ఒక పని చేయాలి. ఆయనకి తెలియకుండా ఒక తలంపు బయటికి పోవటానికి ఆయన చెయ్యడు. ఏం చేస్తాడండి? చూస్తాడా మీ గొడవల్లో ఇంటర్ఫీర్ అవ్వడానికి, నాన్ ఇంటర్ఫీరెన్స్ పాలసీ. ఆయన చెయ్యడు. ఏం చేస్తాడండి? చూస్తాడు. ఎందుకు మీది మీకు అప్పు చెప్పడం? నేనెవడమైన పుస్తకంలో రమణస్వామి చెప్తారు, ఎదట వాడికి ఏదైనా సహాయం చేస్తే అది వాడు తనకు తానే సహాయం చేసుకున్నట్టు. ఈ సంగతి తెలిస్తే సహాయం చెయ్యని వాడు లేదు. ఈ విషయం అర్థమైతే సహాయం చేయకుండా ఎవరు ఉండగలడు? ఎదట వాడికి చేసే సహాయం తిరిగి తనకే వచ్చేస్తున్న సంగతి వీడికి తెలిస్తే అది వీడి బుర్రకు అందితే కానీ సహాయం చేయకుండా ఎవడు ఉండగలడు? ఇది నేను ఎవరైనా పుస్తకం రమణస్వామి చెప్తున్నా. మన అందరం ఏమిటి మానసిక స్థాయిలో ఒక పరిణామ సిద్ధాంతంలో కొంతమంది కొంచెం ముందు ఉండొచ్చు, కొంతమంది వెనక ఉండొచ్చు, కానీ ఆత్మటికి అందరి హృదయాల్లోనూ సమానంగా. కానీ ఈ విషయం కనుక మనం గుర్తిస్తే ఆత్మ ఎంత సమానంగా ఉందో మన మనస్సును కూడా ఒక సమాన స్థాయిలోకి తీసుకొస్తే మన మనస్సులో బలహీనతలన్నీ ఒక సమర్థ దృష్టి కనుక మనం నేర్చుకుంటే ఒక్క సమర్థ దృష్టి వల్ల మనం యోగ్య మొత్తం మనస్సులోని బలహీనతలన్నీ రాదు. సోదర మహాశయుడు బయట ఎన్నో మంటలు ఆడుతారు, మీరు పొయ్యిలో మంటలు ఆడుతున్నారు, పొయ్యిలో మంటలు ఆడుతున్నారు, కానీ మన గుండెల్లో మంటలు కూడా మన గుండెల్లో ఉన్న రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలు ఎంతకాలం అయితే మనం ఆర్పలేము అంతకాలం మనస్సు లోపలికి ప్రవేశించు. హృదయంలోకి దిగదు. రాగద్వేషాలు బయటకు లాగేస్తాయి మనసు. అంటే రాగద్వేషాలను ఎప్పుడైతే పోగొట్టుకున్నాము మనం, మనస్సు హృదయాకారం చెందుతుంది, హృదయం యొక్క లోతుల్లోకి దిగుతుంది, హృదయం యొక్క లోయల్లోకి దిగుతుంది. అప్పుడు తెలుస్తుంది ఎంత బ్రహ్మస్వరూపం. లోకమంతా బ్రహ్మస్వరూపంగా మనం చూడలేము. ఆ చూసే శక్తి మనకు లేదు కాబట్టి అంచేత దేవాలయం కట్టి అక్కడ దేవుణ్ణి పెట్టి ఆ దేవుణ్ణి చూడదు. నన్ను నేను తెలుసుకునే వరకు దేవుడు ఎవడో నాకు తెలియదు. నన్ను నేను విడిచిపెట్టి దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుణ్ణి తెలుసుకోలేదు. నన్ను నేను తెలుసుకుంటే దేవుడు ఎవడో నాకు తెలుసు. మీరు అర్థం చేసుకున్న సోదర మహాశయులారా, ఇప్పుడు మీకు కానీ నాకు కానీ దేవుడు కావాలి, దేవుడు కావాలి అనుకుంటున్నాం. నిజంగా మనకు కావాల్సిన దేవుడు కాదు, మీకు అనుకుంటున్నాం దేవుడు కావాలి. కానీ మనకి ఏం కావాలి? ఇప్పుడు శాంతి కావాలి, సుఖం కావాలి. మనకు కావాల్సింది శాంతి, మనకు కావాల్సింది సుఖం. ఇది మనకు తెలియక దేవుడు కావాలి, దేవుడు కావాలనుకుంటాం. నిజంగా మీరు పూర్ణమైన శాంతిలో ఉంటే, పూర్ణమైన సుఖంలో కనుక మీరు ఉంటే దేవుడి యొక్క స్పృహే మీకు. అయితే ఆ శాంతి సుఖం మీకు ఎప్పుడు తెలుస్తాయి? ఉన్న వస్తువును ఉన్నట్టుగా మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు మిమ్మల్ని సుఖం వరిస్తుంది, శాంతి వరిస్తుంది. ఆ శాంతి కరెక్ట్ ఏమండి? మన అందరికీ ధనం సంపాదించాలి. ఎందుకు ధనం సంపాదిస్తున్నాం? ఏమండి? ధనం సంపాదించడం వల్ల భోగం అనుగ్రహించవచ్చు. ధనం లేని వాడు భోగం అనుగ్రహించలేదు. భోగం ఇంద్రియాలతోటి భోగం అనుగ్రహించాలంటే డబ్బు ఉండాలి. ఏమండి? భోగం వల్ల మనకి శాంతి వస్తుంది, సుఖం వస్తుంది మన ఉద్దేశం. చివరికి భోగం వల్ల మిగిలింది ఏంటంటే దుఃఖం. అదే భగవద్గీతలో చెబుతాడు భగవంతుడు, మొదట నీకు ఏదైతే విషయం కింద కనిపిస్తుంది అది చివరికి అమృతం కలిగిస్తుంది. మొదట ఏదైతే నీకు అమృతం కింద అది చివరికి విషయం కింద కలిగిస్తుంది. ఇంద్రియ సుఖాలు మొత్తం ఉంటాయి అమృతం కింద ఉంటాయి. ఇంద్రియ సుఖాలు ఎలా ఉంటాయి? మొత్తం అమృతం కింద ఉంటాయి, చివరికి విషాన్ని ఇస్తాయి. ఇంద్రియ సుఖాలు మొట్టమొదటి అమృతం కింద ఉంటాయి, చివరికి విషయాన్ని ఇస్తాయి. ఆత్మసుఖం ఆత్మశాంతి మొట్టమొదటి విషయం కింద ఉంటుంది, అలవాటు లేదు మనని తర్వాత దీన్ని పట్టుకుని విడిచిపెట్టుకుంటే అది అమృతాన్ని ఇస్తుంది. మనకి డబ్బు ఎంత కావాలి? డబ్బు లేకపోతే ఇంద్రియ సుఖాలు అనుభవించలేము, అంచేది డబ్బు కావాలి. ఈ ఇంద్రియ సుఖాలే, ఇంద్రియ భోగాలే మనం మనం మన ముక్కు పట్టుకుంటాం. మన ముక్కు పట్టుకుని జన్మ జన్మలకి మనం తీసుకెళ్ళాలి. ఈ భోగాలు ఇక్కడ కరిగిపోతాయి, ధరలు ఇక్కడ కరిగిపోతుంది, ఆ పనులు ఇక్కడ ఆగిపోతాయి. కానీ వాసనలుగా మారిపోయి, సంస్కారాలుగా మారి, తలంపులుగా మారి మన హృదయంలో దాక్కుని ఉంటాయి. అవి చూస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. ముట్టుకోదు, చూస్తున్నాడు. వాటిని ఎలా చూస్తుంటాడంటే పరమలోభి, పరమలోభి తన డబ్బును ఎలా దాచుకుంటాడో అదేవిధంగా నువ్వు చేసిన పనులన్నింటిని వాసనల కింద మార్చి నువ్వు హృదయంలో జాగ్రత్త పెట్టి పరమలోభి వాడు తన డబ్బును దాచుకున్నట్టుగా పరమేశ్వరుడు తన హృదయంలో ఉండి నీ వాసనని జాగ్రత్త పెట్టి ఉంటాడు. ఇంకా నీ చేత అనుభవింపలేదు. అంచేది మనం మన చేతులతో చేసే పనుల్లోని, మన మనసులోకి వచ్చే తలంపుల్లోని, మనం మాట్లాడే మాటల్లోని బహు జాగ్రత్త పడాలి. మన చూపులో కరుణ ఉండాలి, మాటలో కరుణ ఉండాలి, మన తలంపులో కరుణ ఉండాలి. కంపాషన్, మాటలో కంపాషన్ ఉండాలి, చూపులో కంపాషన్ ఉండాలి, తలంపులో కంపాషన్ ఉండాలి, చేతలో కంపాషన్ దయ ఉండాలి. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దయలేని వాడికి ఈ విద్యార్థం. ఒక మనిషికి దయ లేదంటే ఆ మనిషికి ధర్మం అంటే ఏమిటో తెలియనట్టు. దయలేని మనిషికి ధర్మం యొక్క స్వరూపం తెలియదు, ఆత్మ యొక్క స్వరూపం.
ఒక జ్ఞాని యొక్క కటాక్షం, జ్ఞాని యొక్క చూపు, ఆ దయాద్రమైనటువంటి నేత్రాలు ఒక్కసారి మన మీద పడ్డాయి చాలు మన జ్ఞానం. జ్ఞాని యొక్క ఔన్నత్యం, ఆ జ్ఞాని యొక్క చూపు, ఒక జ్ఞాని యొక్క మాట, ఆ జ్ఞాని యొక్క తలంపు ఒక్కసారి మనం సాగు చేస్తాం. మనకున్న చీకటి కోణాలన్నీ పోయి ఒక్కసారి వినికిడు మనకు బయట ఉన్న చీకటిని సూర్యుడు పోగొట్టగలడు, కానీ లోపల ఉన్న చీకటిని సూర్యుడు పోగొట్టడు. లోపల ఉన్న చీకటిని ఎవడు పోగొడతాడు? ఆత్మ పోగొట్టడు. లోపల ఉన్న ఆత్మరూపంలో ఉన్న గురువే ఆ చీకటిని పోగొట్టడు. మనకి నిజమైన గురువు మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న పరమాత్మే మనలో ఉన్నటువంటి నిజమైన గురువు. ఆ ఆత్మే మనలో ఉన్న చీకటిని పోగొట్టడు. ఏమంటే పుస్తకం నేను కళ్ళతోడు చూస్తున్నాను, సూర్యుడు వెలుతురు వల్ల చూస్తున్నాను, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ కిరణాలు ఇక్కడ పడుతున్నాయి, ఇక్కడ పుస్తకం నేను చూస్తున్నాను, మీకు లోపల ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఫలానా ఆలోచన వచ్చిందని మీరు చూసి చెబుతున్నారు. లోపల ఏ వెలుపుడు సహాయం తోడు మీరు చూస్తున్నారు? నాకు ఫలానా ఆలోచన వచ్చింది, ఫలానా ఉద్దేశం వచ్చింది, ఫలానా తలంపు వచ్చిందని మీరు చెబుతున్నారు కదా. లోపల ఏ వెలుగులో మీరు ఆ తలంపును చూస్తున్నారు? ఏ ప్రకాశంలో మీరు ఆ తలంపును చూసి చెబుతున్నారు? చూసి చెబుతున్నారా, చూడకుండా చెబుతున్నారు? శంకరాచార్య దగ్గరికి పోతాను ఏమన్నా దేవుడు లేడన్నారు, దేవుడు లేడని చూసేవా అన్నారు. కదండి, అక్కడ పలానా వారు వేరని నేను చెబుతానండి, వేరని చెప్పడానికి కూడా చూడాలి, ఉన్నారని చెప్పడానికి కూడా చూడాలి. నువ్వు చూసి చెప్తున్నావా అన్నది, ఆ గదిలో పలానా వస్తువు లేదంటానండి, లేదని చెప్పడానికి కూడా చూడకుండా లేదని ఎలా చెప్పగలను? ఏ వెలుతుల సహాయంతో మీకు వచ్చే ఆలోచనలు మీరు చూస్తున్నారు? ఏ కాంతి సహాయంతో మీకు వచ్చే ఆలోచనలు మీరు చూస్తున్నారు? అది ఆత్మ యొక్క వెలుగు, ఆత్మ ప్రకాశాన్ని ఇస్తాను మనకి, ఆత్మ వైభవానికి మించిన వెలుగు అండి. మన నిజమైన ఇల్లు అది. ఆత్మనే ఇంటికి వెళ్ళే వరకు ఎన్ని ఇల్లు మారాలి? వివేకానంద అన్నాడు, మనసా ఇంటికి దేశాలంటే తిరుగుతాను స్వస్థానంలోకి పొమ్ము అన్నాడే. ఓ మనసాన్ని స్వస్థానంలోకి పొమ్ము, ఏది మనసు యొక్క స్వస్థానమా? తన స్వస్థానానికి ఆత్మలు ఎందుకు మనస్సుకి నిలకడగా ఉండటం లేదు? బందిపోటు దొంగల కాదు. ఎవరు బందిపోటు దొంగలు? మన ఇంద్రియాలు బందిపోటు దొంగలు. మన ఇంద్రియాలు మామూలు దొంగలు కాదు. మామూలు దొంగలు అయితే మనం కలపడి చూస్తే పారిపోతాడు. బందిపోటు దొంగలు అంటే ఎటువంటి మన కాళ్ళు చేతులు కట్టేసి పడేటప్పుడు దూసుకోవడం. దొంగలు వేరు, బందిపోట్లు వేరు. దొంగలు అంటే ఊరికి మనం చూస్తే బెదిరిస్తే పారిపోతాడు. మన ఇంద్రియాలు మామూలు దొంగలు కాదు, బంధుపోతుంది. ఓ కృష్ణ, ఫలానాది చెడ్డని తెలుసున్నారు. చెడ్డలు తెలుసుకున్నప్పటికీ బలాత్కారంగా ఎవరో నా చేత చెడ్డ పని చేస్తున్నారు, దీనికి ఎవరో కారణం అని అర్జునుడు కృష్ణుని అడిగితే అప్పుడు కృష్ణుడు చెబుతాడు దానికి కారణం కారణం. ఈ ఇంద్రియాలు బంధుపోట్లు, ఈ ఇంద్రియాలు బంధుపోట్లు మనసు ఎత్తుకొస్తున్నాయి, హృదయంలో నిలకడగా ఉండాలన్న ఈ బంధుపోట్లు, ఇంద్రియాల మీద బంధుపోట్లు తన స్వస్థానంలోంచి బయటకు లాగి బహిర్ముఖం చేస్తుంది మనసు ఎత్తుకోవాలి. జీవ లక్షణాలు ఉన్నంత కాలం ఎవరికి జ్ఞానం కలగదు. మీరు ఎవరు భక్తులు, ఏ మతస్థులని కాదు, మీరు స్త్రీలో పురుషులని కాదు, మీరు బ్రాహ్మణ రాజులని కాదు, జీవ లక్షణాలు ఉన్నంత కాలం వాడికి జ్ఞానం కలగదు. జ్ఞానం కావాలంటే జీవ లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి. జీవ లక్షణాలు ఉన్నవాడు జీవుడు శివుడు కాదు. జీవ లక్షణాలు ఎవరైతే విడిచిపెట్టాడు వాడికి శివదర్శనం, శివుడు ఇక్కడే ఉన్నాడు. శివదర్శనం అంటే ఏంటి? ఆత్మదర్శనం. జీవ లక్షణాలు విడిచిపెట్టిన మరు క్షణాలు, మరు గడియలు శివదర్శనం. మీరు శివస్మరణ చేయాలి, రామస్మరణ చేయాలి, ఏదైనా భక్తి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని మన భగవంతుని కావాలి. లోకానికి సంబంధించిన విషయాలు మీకు ఏది అవసరమో భగవంతుడికి తెలుసు. మీరు ఏ లోకానికి సంబంధించిన విషయాలు ఏమి అడగకండి. మీకు ఎప్పుడు ఏది అవసరమో, ఎక్కడ అవసరమో అది మీకు ఇస్తారు. మీరు ఆయనకి జ్ఞాపకం చేయక్కర్లేదు, ఈశ్వరుడికి మీరు జ్ఞాపకం చేయక్కర్లేదు అని ఆయనకు తెలుసు. అదే మీకు ఎప్పుడు ఏది అవసరం అది ఇస్తాడు. మీరు ప్రార్థించవలసింది భక్తిని ఏమని, జ్ఞానాన్ని ఏమని, వైరాగ్యమని భగవంతుని ప్రార్థించండి. మీరు దేనికోసం బెండ పెట్టుకోవద్దు, దేనికోసం మీరు దుఃఖపడవద్దు. మీ బరువు ఈశ్వరుడు మాస్తాడు. మీరు చేయవలసిన పని ఉంటే మీ నెత్తి మీద బరువు ఉండొచ్చు, మీ బరువును తీసి ఈశ్వరుడి మీద వెయ్యండి. మీ బరువును అంతా ఈశ్వరుడు మాస్తాడు. మీ బరువుని ఈశ్వరుడి మీద పెట్టడం మీ మానసిక ఆరోగ్యానికి మంచిది, మీ శారీరక ఆరోగ్యానికి మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలంటే మీ బరువును తీసుకెళ్లి ఈశ్వరుడు నెత్తి మీద పెట్టండి. మీ నెత్తి మీద బరువు మోయద్దు, ఈశ్వరుడు నెత్తి మీద పెట్టండి. మీరు పని తొందరగా నెరవేరుతుంది. ఆ పని ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో అది ఈశ్వరుడు నెత్తి పెట్టండి. అది ఆయనకు తెలుసు. మీరు ఏమి చేకూరుస్తారు? ఈశ్వరానుగ్రహంలో మీకు అన్ని సమకూరుతాయి. ఈశ్వరానుగ్రహం లేదని మీరు అనుకోవద్దు. దైవానుగ్రహం చేరకు అందరి శిరస్సు మీద అడగండి. లేదని మీరు అనుకోవద్దు, మీ అందరి శిరస్సు మీద అడగండి. అంటే పరమేశ్వరుడు యొక్క పాదాలను విడిచిపెట్టకండి. మీ పనులే మీరు చక్కగా చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి మీద ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు మీరు సాధన చేసుకుంటూ సాధన అంటే ఏమీ లేదు, ప్రయత్నం చేయండి. భగవంతుడి స్మరణలో ఎక్కువ మనసు నానబెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ మనసును బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇల్లు ఎవరైనా అయితే దిలుపుకుంటున్నారో మీ మనసును కూడా దిలుపుకుండా
మీ ఇల్లుని ఏ విధంగా అయితే మీరు శుద్ధి చేసుకుంటున్నారో, మీ దేహాన్ని ఏ విధంగా అయితే శుద్ధి చేసుకుంటున్నారో, మీ మనస్సును కూడా శుద్ధి చేసుకోండి, మీ మనస్సును బాగు చేసుకోండి. మీ మనస్సు కనుక బాగు చేసుకుంటే అన్నీ బాగుపడదు. అంటే మీకు శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే. శాంతి లేని వాడికి సుఖం కలదు. ఏ రామా, నిధి సుఖమా, నీ సన్నిధి సుఖమా? నిధా నాకు సుఖాన్ని ఇచ్చేది, అది నీ సన్నిధి నాకు సుఖాన్ని ఇస్తున్నావు రామా అంటాడు చేదర్ రాజు. మనకి ఈ దేహభావన పోయి ఆత్మభావన రావటం కోసం, ఈ దేహ బుద్ధి పోయి ఆత్మబుద్ధి రావటం కోసం పరమేశ్వరు యొక్క కరుణ మనకి భక్తి వల్ల అనుగ్రహం, భక్తి వల్ల ముక్తి వస్తుంది, భక్తిని సంపాదించుకుంటుంది. మీరు అన్ని నేర్చుకుంటున్నారు అయితే, లెక్కలు నేర్చుకుంటున్నారు, సైన్స్ నేర్చుకుంటున్నారు, అన్ని నేర్చుకుంటున్నారు అయితే మీ మనస్సులో కూడా ఏం జరుగుతుందో మీరు నేర్చుకోండి. మీరు చూడండి మీ మనసులో ఏం జరుగుతుందో చూడండి, మీ మనసులో ఏం జరుగుతుందో అది నేర్చుకోండి. లెర్నింగ్ ఒకటే సరిపోదు, లెర్నింగ్ కూడా అవసరం. మీరు శాంతిగా ఉండండి. సోదర మహర్షి గారి శాంతిని పోగొట్టుకోకండి. మీరు ఒక మాట చెబుతాను, మీరు ఎవరికైనా చెప్పకండి, ఇంకొకటి కాన్ఫిడెన్షియల్. మీరు శాంతిని పోగొట్టుకుంటే పాపం కూడా పోరాడు.